రాజ్యం నాకు ఇచ్చేయి, నన్ను శరణుదొచ్చి ఎక్కడికన్నా పో, లేదా నీ అంతం చూస్తాను అని నేను చెప్పానని ఇంద్రుడికి చెప్పానట. వెంటనే వీడు మహావేగంగా వెళ్ళాడు ఇంద్రుడి దగ్గరికి. ఇంద్ర, మా రాజుగారు పంపారు, నేను వచ్చాను దూతగాను, రాజ్యం మహిషాసురుడికి ఇచ్చేయి, మహిషాసురుడి సంగతి నీకు తెలియదు, లేదంటే వాడి చేతిలో యుద్ధంలో చస్తావన్నట. దూతని పంపేసిన ఇంద్రుడు, దూతని చంపకూడదు కదా, వాడు అన్నమాటలు ఒళ్ళు మండే నిజానికి, వాడు అన్నమాటలకి తీవ్ర క్రోధం వచ్చింది. అయినా దూత అవధ్యహ అని శాస్త్రం చెబుతోంది కాబట్టి దూతని చంపకుండా ఏం చేశాడు, వాడిని పంపి తర్వాత వాడికి నేను కబురు పెడతానులే అని గురువు గారిని పిలిచాడు. గురుదేవ, దిక్పాలకులతో కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసుకుందాం అన్నట. అప్పుడు గురువుగారు బృహస్పతి దేవసభలో తాను గురుస్థానంలో కూర్చుని ఇంద్రుణ్ణి సింహాసనం మీద కూర్చోబెట్టి యముణ్ణి, అగ్నిని, నిరృతిని, వాయువుని అందరినీ కూడా పిలిచి, ఇప్పుడు మనందరం ఒక కర్తవ్యాన్ని గురించి ఆలోచిద్దాం, భవిష్యత్తులో ఏం చేయాలో ఆలోచిద్దాం. ఈ మధ్యకాలంలో మహిషుడనే ఒక దానవుడు పుట్టాడు. వాడు బ్రహ్మని తపస్సు చేసి మెప్పించి వరాలు పొందాడు. వాడికి ఇప్పట్లో చావు లేదు. వాడి తపోబలం, స్వతసిద్ధమైన బలం, ఎంతో పూర్వం వాళ్ళ నాన్నగారికి అగ్నిచ్చిన బలాలు, ఇవన్నీ వాడి దగ్గర ఉన్నాయి. వాడు చాలా కాలం జీవిస్తాడు. వాడికి స్త్రీ చేతిలో తప్ప పురుషుడి చేతిలో చావులేదు. మరణం ననరేభ్యశ్చ నారీ కిమ్మే కరిష్యతి. ఆడది నన్నేం చేస్తుంది, మగవాడి చేతిలో నాకు చావులేదు కదా అని వాడు విజృంభిస్తున్నాడు. ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించండి అన్నట. ఇంద్రుడు అన్నాడు, వాడు దుర్బలుడైతే ఆలోచిస్తాం, మహాబలవంతుడని వీరే అంటున్నారు, దుర్బలుణ్ణి కూడా ఉపేక్షించకూడదు, అందులో మహాబలవంతుడితో యుద్ధం చేసేటప్పుడు మనం బాగా ఆలోచించాలనగా, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మాట చెప్పారట. యుద్ధం అనవసరం, సంధి చేసుకుందామని ఒక ఆయన అన్నాడు. అగ్నిహోత్రుడు సంధే మంచిది అన్నాడు. యముడు సంధి చేసుకుంటే లోకు అయిపోతాం, యుద్ధం చేద్దామన్నాడు. వరుణదేవుడు యుద్ధం చేశాక ఓడిపోతే పారిపోవడానికి ఎక్కడెక్కడ స్థలాలు ఉన్నాయో చూసుకుంటే మంచిది, మనకు అలవాటేగా అప్పుడప్పుడు యుద్ధంలో ఓడిపోవడం, ఓడిపోయాక ఎక్కడ ఉంటే రాక్షసులకు మనం దొరకమో ఆ సురక్షిత ప్రదేశం ముందే వెతుక్కుంటే మంచిది అన్నట్టు ఆయన. వరుణదేవుడు కొంచెం దూరాలు వచ్చిన ఎక్కువ, అందుకని ఆయన ఈ మాట అన్నాడు. ఇలా అందరూ తలో మాట అన్నారట. అప్పుడు బృహస్పతి లేచి, ఇప్పుడు మీరు యుద్ధం చేసినా మీకు విజయం రాదు, విపరీత ఫలప్రదం, వ్యతిరేక ఫలితం వస్తుంది, యుద్ధం చేస్తే తుక్కు కింద ఓడిపోతారు. అసలు ఆ శత్రువు బలం ఎంతో తెలియకుండా యుద్ధం ఎలా చేస్తామండి? మనం యుద్ధం చేసే ముందు శత్రువు యొక్క బలం తెలుసుకోవాలి. ఒక వ్యక్తితో తలపడాలంటే వాడు ఎవడో తెలియాలి మనకి. సర్వథా తద్భవే నోనం అజ్ఞాతం ఔషధం తథ. తెలియని మందులు వాడచ్చా? వాడకూడదు. సొంత పెత్తనంతో మందులు వాడేయకూడదట. ఎవడో వచ్చాడు, ఆయుర్వేదం మందు వేస్తానన్నాడు ఒక ఆయన దగ్గరకు వచ్చే మధ్యన. ఈ పిచ్చాడికి తెలియక రోజుకు 1000-10000 ఖర్చు పెట్టి మందు తీసుకున్నట్ట. ఈ మందు తినగానే వాడి పరిస్థితి మారిపోయింది. వీడు మందుడైపోయాడు, మూర్ఖుడు మందుడైపోయాడు, మొద్దువాడైపోయాట. ఇక్కడ ఏమని చెప్పాడు? అజ్ఞాతం ఔషధం తథ, తెలియని మందు వాడకూడదు. ఒక డాక్టర్ గారు ప్రసిద్ధికెక్కిన వాడా కాదా? వాడిచ్చే మందుతో మనకి చురుకుతనం వస్తుందా, మనం మందులం అయిపోతామా, మొద్దుబారిపోతామా తెలుసుకోవాలి. పిచ్చి పిచ్చి మందులన్నీ మార్కెట్లో దొరికితే వాడేస్తే ఏమైపోతుందండి పాపం? ఆ మధ్యన పాపం మహానుభావుడు ఘంటసాల వారి భార్య అంది, మా ఆయనకి కొంచెం బలహీనత అండి, ఎవడో ఏదో చెబితే మందు వాడేస్తారండి అని. ఆ మందు వాడి పాపం చివరి రోజులు చాలా ఇబ్బంది పడ్డారు అంతటి మహాత్ముడు కూడా. కాబట్టి దేవీ భాగవతం శాస్త్రం అండి ఇది. ఎంత మంచి మాట చెప్పిందో తెలుసా? తెలియని మందు వాడితే ప్రమాదం, తెలియని డాక్టర్ దగ్గరికి వెళ్ళకూడదు. ఏదన్నా ఒక వ్యక్తి గురించి ఎంక్వైరీ చేయాలి, ఈ డాక్టర్ గారు మందిస్తే తగ్గుతుంది, ఈ డాక్టర్ గారు మందిస్తే నా చేతి మాత్రం వైకుంఠయాత్ర అవుతుంది అని తెలుసుకుని వెళ్ళాలి, లేకపోతే ఏమైపోతాం. అలాగే వ్యక్తి గురించి తెలియకుండా యుద్ధం చేయకూడదు. అనగానే మీరు అన్నది నిజమే అనుకోండి, మరి ఇప్పుడు ఏం చేద్దాం? వాడేమో యుద్ధానికి వస్తానంటున్నాడు, లేదా పారిపోమ్మంటున్నాడు. మనం కాలికి బుద్ధి చెప్పడమేనా అన్నట. నేను బుద్ధి చెప్పమనలా. దైవాధీనంచ జానంతో యోగధ్యాన పరాయణ. నిరంతరం యోగాభ్యాసము చేసే మహాత్ములు ఈ ప్రపంచమంతా దైవానుగ్రహంతో నడుస్తోంది అని గ్రహిస్తారు. కాబట్టి ఎప్పుడూ దేవతలను ఆశ్రయించాలి. మనం దేవతలం, మనందరికీ దేవుళ్ళు త్రిమూర్తులు. ఇప్పుడు యుద్ధరంగంలో మనంత మనం జయం పొందలేం గనక బ్రహ్మ విష్ణు మహేశ్వరుల పాదాల మీద పడదామని నా అభిప్రాయం. అక్కడికి వెడదాం, బ్రహ్మేమంటాడో, శివుడేమంటాడో, విష్ణువేమంటాడో చూద్దాం. వాళ్ళ సహాయం ఉంటే శత్రువులు జయించగలుగుతాం.
అమ్మయ్య గురువు గారు మంచి సలహా ఇచ్చారు అనుకున్నాడు ఇంద్రుడు. గురువుగారు ఇలా చెప్పగానే చకచక ముగ్గురు కలిసి ఈ మొత్తం దేవతలంతా కలిసి త్రిమూర్తుల దగ్గరికి వెళ్ళారు. ముందుగా బ్రహ్మ దగ్గరికి వెళ్ళి ఆయన్ని వెంట పెట్టుకుని శివుడి దగ్గరికి వెళ్ళి ఆయన్ని కూడా వెంట పెట్టుకుని విష్ణువు దగ్గరికి వెళ్ళారు. అప్పుడు శ్రీహరి, ఆడవాళ్ళ చేతులు తప్ప వాడికి చావులేదు, ఇప్పుడున్న స్త్రీలు వాళ్ళని వాడిని చంపరు, ఎందుకంటే వాడు ఏమన్నాడో తెలుసిన, విచిత్రముగా ఆవిర్భవించిన ఎవరి నుంచి పుట్టనటువంటి అనేక శక్తులతో కూడిన స్త్రీ చేతులనే చావాలన్నాడు. కాబట్టి మన లక్ష్మి, పార్వతి, సరస్వతి, శచి ఇటువంటి స్త్రీల చేతిలో వాడు చావడు. అలాగని వాడు చావడు కదానని యుద్ధం ఆపితే మరీ లోకు అవుతాం. ప్రస్తుతం యుద్ధం చేద్దాం, ఆ తర్వాత పరాజితులమై పారిపోదాం. భగవంతుడు వాసుదేవుడు అన్నిటికీ అతీతంగా ఉంటాడు. హిరణ్యకశిపుడు దండయాత్రకు వస్తే కనపడకుండా పోయాట, ఎందుకని వాడికి వరాలు ఉన్నాయి. భాగవతంలో ప్రహ్లాద చరిత్రలో రాదు, హిరణ్యకశిపుడు వైకుంఠం మీదకి వెళ్ళాడు, తీరా వెడితే విష్ణువు వాడికి కనబడకుండా వాడి ముక్కుల్లోంచి వాడు హృదయంలో దూరెట్ట, వాడి హృదయంలో దాక్కున్నాడు ఆయన. అప్పుడు లక్ష్మీదేవి, ఏమిటండి అలా దాక్కున్నారంటే, వాడికి నేను వరం ఇచ్చాను బ్రహ్మరూపంలో, వరం ఇచ్చాక ఆ వరాన్ని నిలబెట్టుకోవాలి, వాడి టైం పూర్తయ్యేదాకా ఇలా ఉంటాను, వాడి తపశ్శక్తి అంతా నాశనం అయిపోయాక పాపం పండాక అప్పుడు వస్తాను, ఎక్కడి నుంచి పడితే అక్కడి నుంచి అప్పుడు వాడిని చీల్చి చెండాడతాను, కాబట్టి వాడి కాలం బాగా ఉన్నంత వరకు, శక్తి ఉన్నంత వరకు మేము కనబడకుండా పలాయనం చెందుతామన్నాడు ఆయన. భగవంతుడు చెప్పిన మాటిది. అందువల్ల ఎప్పుడు కూడా మనం ఇదేంటండి దేవతలు కూడా పారిపోయారు ఏమిటి అనుకోకూడదట. మన కాలం కలిసి రానప్పుడు కిక్కురు మనకూడదట. మన టైం బాగుంటుంది ఎప్పుడైనా, రేపు యోగం బాగుంటుంది అప్పుడు విజృంభిస్తాం. కాబట్టి స్థానాన్ని బట్టి మాట్లాడాలి, సమయమును బట్టి మాట్లాడాలి, మన శక్తిని బట్టి మాట్లాడాలి. సమయం కోసం ఎదురు చూడాలని శాస్త్రం చెబుతున్నది. అందువల్ల మనం యుద్ధం చేసి ఓపిక లేకపోతే పారిపోదామన్నట్ట. వెంటనే త్రిమూర్తుల్ని వెంట పెట్టుకుని మహానుభావులైన దేవతలంతా మహిషాసురుడితో యుద్ధం మొదలుపెట్టారు. ఇక మహిషాసురుడు బయలుదేరాడు. బిడాలుడు, అశిలోముడు, చిక్షురుడు, తామ్రుడు, కాలాంధకుడు, ధూమ్రలోచనుడు వీళ్ళందరినీ వెంట పెట్టుకుని మహాసైన్యంతో దేవతల మీదకి దండయాత్రకు వచ్చాడు. దేవదానవులకి మధ్యలో 100 సంవత్సరములు యుద్ధం జరిగింది. ఏకంగా శతవర్షమభూత్తద అన్నారు. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 100 ఏళ్ళు ఘోర యుద్ధం జరిగింది. ఈ 100 ఏళ్ళు కూడా నువ్వా నేనా అన్నట్టుగా యుద్ధం చేశారు. ఒక్క మహిషాసురుడు త్రిమూర్తులతో, ఇంద్రుడితో, దిక్పాలకులతో యుద్ధం చేశాట. అదే వరము యొక్క శక్తి. వరగర్వితుడు వాడు స్త్రీ చేతులు తప్ప చావులేదు కదా, అలాంటప్పుడు వాడిని ఎవరు ఏం చేయలేకపోయారు. విష్ణు చక్రం విసిరాడు విష్ణువు, ఆ చక్రం వాడి శరీరానికి తగిలి గిర్రును వెనక్కి తిరిగి అప్పడంలా వెనక్కి వచ్చిందిట. అంటే విష్ణు చక్రం అప్పడం అయిపోయింది వాడి తపశ్శక్తి వల్ల. శివుడు సోలం విసిరాడు, సోలం కూడా వాడి శరీరానికి తగిలి అట్ట సోలంలో వెనక్కి తిరిగి వచ్చిందిట. అప్పుడప్పుడు మనకి డ్యాన్సులు చేస్తుంటారు సరే వేదికల మీద, మా అమ్మాయి అద్భుతమైన నృత్యం చేస్తుంది. అందులో ముఖ్యంగా దశావతారాలు ఉంటాయి, అది మహిషాసుర మర్దనం ఇలాంటి వాటిని బాగా చేసేది. ఈ మధ్యన మానేసింది కానీ అందులో దసరాల్లో ఒకసారి దశావతారం నృత్యం చేసింది. ఈ దశావతార నృత్యంలో సోలం తయారు చేసి ఇచ్చాడు ఎవడో పట్టుకొచ్చి. ఈ సోలం అట్ట సోలం, తీరా మా అమ్మాయి విజృంభించి యుద్ధం చేస్తుంటే ఆ సోలం ఊడిపోవడం మొదలెట్టింది. ఈ చివరి అట్ట మొక్క ఊడిపోతుంటే చాలా తెలివైంది అమ్మాయి, అందుకని ఆ ఊడిపోతున్న చోటు చేత్తో పట్టుకుని ఈ చేత్తో గుర్తును విడిచిపెట్టకుండా యుద్ధం చేసి మెల్లిగా కింద పెట్టి అప్పుడు నృత్యం చేసింది. లేకపోతే ఊడిపోయేది ఆ సోలం. మాయదారిది సినిమాల్లోనూ వాటిలో వేసే సోలాలు అలాగే ఉంటాయి. నిజంగా కదలా ఏమన్నా టింగ్ టింగ్ అని కొట్టుకుంటూ ఉంటే వెనకాతల మ్యూజిక్ గుర్తుపెట్టుకోండి. ఎస్సీ రంగారావు, ఎన్టీఆర్, రావణుడు గాను, మయదాసురుడు గాను, భూకైలాసులు యుద్ధం చేస్తే బలేనండి, గదలతో కొట్టుకున్నారండి, గదల నుంచి టంగుని శబ్దం వచ్చిందండి అన్నాడు వాడు. టంగు కాదు, టింగు కాదు, వెనకాతల ఓ డ్రమ్ము ఉంటుంది, ఇలా కొడతాడు వాడు, అది మనకు టంగ్ అని వినపడుతుంది. నిజానికి ఇవి అట్ట గదలు, ఇవి గట్టిగా కొట్టుకుంటే విరిగిపోతాయి. కాబట్టి ఎందుకు చెబుతానంటే, అంత ఈశ్వరుడి సోలం కూడా ఓ అట్టముక్కలో వాడి శరీరాన్ని తాకి వెనక్కి వచ్చింది, వాడిని ఏం చేయలేకపోయిందిట. విష్ణు చక్రం ఏం చేయలేకపోయింది. యమశ్చ పాశంచాపి యముడి పాశం, వరుణుడి గద, ఇంద్రుడి వజ్రాయుధం, ఇవన్నీ మహిషాసురుడి శరీరమునకు తగిలి తిరిగి వెనక్కి వచ్చేసాయి. ఇప్పుడు అర్థమైంది కదా, అదన్నమాట తపస్సు యొక్క మహాప్రభావం. అందుకే తపస్సు చేసినటువంటి వాడిని ఎవ్వరూ ఏం చేయలేరు. ఇలా ఘోర యుద్ధం జరిగాక హఠాత్తుగా కొమ్ములతోటి విసిరి పారేయడం మొదలుపెట్టాడు మహిషాసురుడు. ఇంద్రుడు ఎక్కడో పడ్డాడు, దిక్పాలకులు తలోచోట పడ్డారు. ఈ సమయంలో మనం యుద్ధము చేస్తే ఓడిపోవడం తప్ప మరొకట్లేదనుకుని బ్రహ్మగారు హంసెక్కి ఠింగన మాయమైపోయాడు. వరాలు ఇచ్చాడు ఆయనే, ఇచ్చిన వరాన్ని ఆయన అనుభవించాడు. నీవు నేర్పిన విజయం నేరజాక్షయింది, ఎవరు తీసిన కోతులు వాళ్లే పడతారంటే ఇదనమాట. బ్రహ్మదేవుడు వరం ఇస్తే ఆ వరము నుంచి మళ్ళీ బ్రహ్మ కూడా వెనక్కి రాలేట. తపస్సుకి తగిన వరాలు ఇస్తే ఆ వరాల యొక్క ప్రభావం కొంతకాలం ఉంటుంది. వాడి తపశ్శక్తంతా క్షీణించేదాక వాడిని ఎవరేం చేయలేరు. బ్రహ్మ అదృశ్యుడైపోయాడు. గరుత్మంతుడి వేదక్కి విష్ణువు అదృశ్యుడైపోయాడు. నందీశ్వరుడి వేదక్కి శివుడు అదృశ్యం అయిపోయాడు. ముందే దూరంగా పడిపోయాడుగా ఇంద్రుడు, పారిపోయినవాడు ఇంక మళ్ళీ రాలేదు, వస్తే ప్రమాదం అని. దాంతో అగ్ని వంటి దేవతలంతా దిక్పాలకులు మాయమైపోయారు, తలో చాటికి పారిపోయారు. మఘవా మహిషం దృష్ట్వా పలాయన పరోభవత్తు. ఇంద్రుడంతటి వాడు పారిపోగానే తక్కిన వాళ్ళంతా అదృశ్యం కాగానే ఆనందపడిపోయిన మహిషాసురుడు, హమ్మయ్య నా శక్తి అంటే ఏమిటో లోకానికి తెలిసింది. దిక్పాలకులు త్రిమూర్తులు పలాయనం చిత్తగించారు, ఇక తిరుగులేదనుకుని తన భటుల్ని పిలిచాడు. తామ్ర, నువ్వు కుబేరుడి యొక్క పదవి నువ్వు స్వీకరించుకో, ఇక ఈ రోజు నుంచి నువ్వే కుబేరు అన్నాడు. ఆ తర్వాత చిక్షుడుండి పిలిచాడు, నువ్వే ఇక మీదట అగ్ని అన్నాడు. భాష్కరుణ్ణి పిలిచాడు, యముడి పదవిలో కూర్చోబెట్టాడు. ఇంకొకడిని పిలిచాడు దుర్ముఖుడు అనేవాడిని, వాడిని నైరుతి యొక్క పదవిలో పెట్టాడు. ఇలా దిక్పాలకుల యొక్క పదవుల్లో తన వాళ్ళని పెట్టాడు. తన వాళ్ళే ఇప్పుడు దిక్పాలకులు అయిపోయారు. ఇంద్రుడి స్థానంలో ఈ దానవేంద్రుడు మహిషేంద్రుడు కూర్చున్నాడు. ఐరావతం గజం ప్రాప్య త్యక్తమింద్రేణ గచ్చత. ఇంద్రుడు పారిపోతూ ఐరావతం వదిలేశాడుగా, ఐరావతం తీసుకున్నాడు. ఉచ్చైశ్రవం అనే గుర్రం తీసుకున్నాడు. కామధేనువుని స్వీకరించాడు. కల్పవృక్షం లాక్కున్నాడు. అప్సరసలందరినీ వశం చేసుకున్నాడు. ఈ విధంగా చాలా సంవత్సరముల పాటు ఇంద్రసింహాసనం మీద కూర్చొని పరిపాలించాక ఏ స్వర్గం ఏం బాగాలేదు, ఇక్కడ రోజు ఒక రకంగానే ఉంది, పగలు రాత్రి ఉండవు అక్కడ, ఎప్పుడు ఒకటే సుఖాల. అదే భూలోకంలో అయితేనా ఎంత బాగుంటుందో, భూలోకంలో పగలవుతుంది రాత్రి అవుతుంది, ఎప్పుడు డే అండ్ నైట్ ఉంటేనే బాగుంటుంది అండి. స్వర్గలోకంలో రాత్రి పగలు ఉండవు కదా, అక్కడ ఎప్పుడు అమృతం తప్ప ఏముండదు. ఆ అమృతం ఏమో ఎవరికి దక్కత్సుమా. ఇక్కడ ఒక విచిత్రం చెప్పాలి మీకు, ఎవడైనా స్వర్గాన్ని ఆక్రమించుకున్న ఒక అమృతం మాత్రం మాయమైపోతుంది, వాళ్ళకి దక్కదు. అమృతం తాగితే వీళ్ళకి ప్రమాదం గనక, వీళ్ళ వల్ల అమృతం తాగిన వాడికి చావు ఉండదు. దానివల్ల ఏమవుతుంది, లోకాలు నాశనం అవుతాయి. అందువల్ల ఒక్క దేవతలు తప్ప మరెవరైనా స్వర్గమును పరిపాలిస్తే అమృతము తాత్కాలికంగా అదృశ్యమైపోతుంది. మళ్ళీ తిరిగి దేవతలు వచ్చి స్వర్గం చేరగానే ఆ అమృతం ప్రత్యక్షం అవుతుంది. ఎక్సెప్ట్ అమృతం, మిగతా వస్తువులన్నీ అక్కడ ఉంటాయి. ఈ వస్తువులతో రోజు ఒకే రకంగా ఆ కల్పవృక్షం పళ్ళు తినడం, ఆ రంభాద అప్సరసలు నృత్యాలు చూడడం వాళ్ళకి బోరు కొట్టింది ఒక ముక్కలు చెప్పాలంటే. అందుకని విసిగిపోయారట, అబ్బే ఎందుకు స్వర్గం అని. ఆ స్వర్గంలో కొంతమంది ప్రతినిధులు పెట్టి వాడు భూలోకానికి వచ్చి ఒక అపూర్వ నగరం నిర్మాణం చేసుకుని ఆ నగరమునకు మహిషాసురపురం అని పేరు పెట్టాడు. అదే ఇప్పుడు మైసూర్ అంటే. అది నిజానికి మైసూర్ కాదు సుమా, ఆ పేరు అలాగ కన్నడంలో మారింది మహిషాసురపురం. అక్కడ కొండ ఉంది చూసారా, అమ్మవారి చాముండాదేవి యొక్క పర్వతం, అక్కడే మహిషాసురుని సంహరించింది అమ్మ. కాబట్టి వాడు కర్ణాటకలోకి చేరాడు. కర్ణాటకలోకి చేరి ఆ మహిషాసురుని పూర్తిగా తోలాలంటే మళ్ళీ మన వేద ధర్మాన్ని నిలబెట్టుకునే బాధ్యత మంది హిందువుల యొక్క సత్తా చూపించాలి. మహిషాసురపురాన్ని రాజధానిగా చేసుకుని ఈ రాక్షసులందరినీ భూలోకానికి తీసుకొచ్చి ఏవం బహూని వర్షాన్ని ఎన్నో సంవత్సరాల పరిపాలన చేశాడు. ఈలోపు కాందిశీకులైపోయారు ఇంద్రాది దేవతలు. ఇంద్రుడు ఒక చోటకి, శచీదేవి ఇంకో చోటకి, అగ్ని ఒక చోటకి, ఇలా తలో దిక్కుకి వెళ్ళిపోయారట. ఈ దిక్పాలకులు లేకపోతే మరి భూలోకంలో పనులు ఎలా నడిచాయి. ఈ అగ్ని బదులుగా చిక్షురుడు అన్నవాడు అగ్ని పదవిని నిర్వహించట, వాడు అగ్నిలో వెలిగట్టండి. దీన్ని బట్టి మహిషాసురుడు ఎంత గొప్పవాడో తెలుస్తోందా. అగ్నిహోత్రుడు పారిపోయాడు. అగ్ని కార్యం చేయాలి, అగ్నిలా వెలగాలి, తగలబెట్టాలి, వంట చెయ్యాలి, పెంట తగలబెట్టాలి, శవాలు తగలబెట్టాలి. ఇప్పుడు అగ్నిహోత్రుడి బాధ్యత ఎవరు నిర్వహిస్తారు అంటే తన తపశ్శక్తితో మహిషాసురుడు చిక్షురా భూలోకంలో ఉన్నంత వరకు అగ్ని బాధ్యత నీది అన్నట్ట. అంచేత భూలోకంలో అప్పటి నుంచి మళ్ళీ అగ్నిహోత్రుడు వచ్చేదాకా అగ్ని కార్యం అంతా ఈ చిక్షురుడు చేశాడు. అలా దిక్పాలకుల్లో ఒక్కొక్కటి పని ఒక్కొక్కటి చేయడం మొదలెట్టారు. వాడు అలా పరిపాలించాడు. అందుకే దిక్పాలకులు దిక్కు తోచక తలో దిక్కుకి పరిపోయారు. వాళ్ళకే దిక్కు లేదు, ఇంకొక దిక్పాలకులు ఏమిటి వాళ్ళు. చివరికి ఒక రోజున వీళ్ళంతా కలిసి ఏడుస్తూ ఇంద్రుడి దగ్గరికి వెళ్ళారు రహస్యంగా. ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి, ఇంద్ర మన పదవులు పోయాయి, మన డ్యూటీ రాక్షసులు చేస్తున్నారు, దాంతో మనకి ఆహారం లేకుండా పోయింది, యజ్ఞాలు జరిగితే కదా ఆహారం వచ్చేది, యజ్ఞాలు లేక మనం చిక్కిపోయాం, నువ్వేం పట్టించుకోవట్లేదంటే బాగాలేముందండి. రోలు వచ్చి మధ్యలతో మొరబెట్టుకుందిట, ఓసారి రోట్లో రోకలతో కొడుతున్నారట, అప్పుడు రోలు ఈ రోకల దెబ్బలు తట్టుకోలేక మధ్యల దగ్గరకు వచ్చి మధ్యలో మధ్యన ఓ మధ్య చూడు నన్ను రోకలతో పోస్తున్నారందిట. అప్పుడేమంది పాపం ఆ మధ్యలో నిన్ను ఒక్క రోకలతో ఒకవైపు కొడుతున్నారు, నన్ను ఇటు ఇటు కూడా ఢామ్ ఢామ్ అని పోతున్నారు అంట. అందుకని రోలు వచ్చి మధ్యలతో మొరట్టింది అని సామెత అనమాట. మృదంగం చూశారు కదా, మృదంగాన్ని ఇటు ఇటు కూడా పోతారు. నీకు పైన నుంచి ఒక్క దెబ్బే, నాకు ఎడా పెడ ఎడా పెడ, దాంతో నాకు ఉండే దడ దడ అంట. పైగా ఒక్కొక్కసారి చేత్తో కాదు కర్రలతో కూడా కొడుతూ ఉంటారు, డుబుకు డుబ్బు డుబుకుని పోతూ ఉంటారు అందుట. అందుకని సీత కష్టాలు సీతవి, పేద కష్టాలు కట్టవి. ఇంద్రుడు అన్నాడు, మీవేమో పదవులు పోయాయని, మీ బదులుగా ఎవరో ఏ పదవులు అనుభవిస్తున్నారని బాధపడుతున్నారు. ఎంతమంది దిక్పాలకులకి నాయకుడైనా నేనే దిక్కులేక ఏడుస్తున్నాను, నా దగ్గర మొరపెట్టుకుంటే నేనేం చేస్తాను. నా భార్యను చూశారా, ఎండకల్లెరుగని ఇంద్రుని ఇల్లాలు పలు పంచలను జాలిబడియనే. ఎప్పుడు ఎండమొహం చూసి ఎరగని నా భార్య శచీదేవి భూలోకంలో బోయి వాళ్ళ పల్లెల్లో చేరి వాళ్ళ గుడిసెలకి చూరు ఉంటుంది కదా, ఆ చూరు కింద అరుగు ఉంటుంది, ఆ అరుగుల మీద పడుకుందిట పాపం. కాలం కలిసి రాకపోతే కంపు వచ్చే చూరు కింద అరుగు మీద పడుకుందనమాట. అదృష్టం బాగుంటే ఒక్కోసారి ఏసీ రూములు దక్కుతాయి, అదృష్టం బాగాలేకపోతే బొంతలు నానా చెత్త కంపు వచ్చే గదిలో పడుకోవాల్సి వస్తుంది. ఫేట్ అన్నారు. నా భార్యకే దిక్కు లేదు, నా పిల్లలు తలో చోట అలో లక్షణాన్ని ఏడుస్తున్నారు. అమృతానికి దూరం అయ్యాం, యజ్ఞంలో వేసే ద్రవ్యం లేదు, ఎందుకంటే యజ్ఞములు లేవు గనక. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దాం, అందరం కలిసి దేవదేవుడు జగద్గురువైన బ్రహ్మ దగ్గరికి పోదాం అని వీళ్ళందరినీ వెంట పెట్టుకుని బ్రహ్మ దగ్గరికి వెళ్ళాడు. భక్తితో బ్రహ్మకి నమస్కరించాడు. ధాతః కిమేతదఖిలార్తిహరా అంబు జన్మ జన్మాభివీక్ష్య నదయాం కురుషేసురాన్యత్. దేవదేవ పద్మసంభవ తామర పువ్వులోంచి పుట్టిన బ్రహ్మదేవ, నీవే కదా మా అందరికీ నుదుటి రాత రాసేది, అటువంటిది నువ్వు మాకు మంచి రాత రాయకుండా ఈ రాక్షసులు పుట్టాలని, వాళ్ళు మమ్మల్ని తన్ని అడవికి తరమాలని, ఆ అడవుల్లో తిండి లేక అల్లాడిపోవాలని మా నుదుటి రాస్తావా, నీవు రాసిన రాత వల్లే మాకు ఈ కష్టాలు వచ్చాయి, బ్రహ్మ రాసిన రాతని ఎవరూ తప్పించలేరంటారు, నువ్వు కూడా తప్పించలేవా, ఏమిటి మాకు ఈ దిక్కుమాలిన బ్రతుకు. ఎప్పటికప్పుడు ఎవడో ఒక బలవంతుడు అయిన రాక్షసుడు తపస్సు చేయటం, వరాలు పొందడం, మా మీద దండయాత్రకు రావడం, మమ్మల్ని బయటికి గెంటేయటం, మేము బండల్లో పడి ఉండడం ఆ దండయాత్ర వల్ల, ఇలా యావజ్జీవితం అలమటిస్తూ బ్రతకటమేనా, ఎప్పటికైనా మాకు సుఖం ఉంటుందా లేదా, సుఖదుఖాలతో మేము కూడా మానవుల్లాగా అల్లాడిపోతున్నాం, మమ్మల్ని రక్షించవా, ఈ దుర్మార్గుడికి భయంకరమైన వరాలు ఇచ్చావు, ఆ వరాలతో వాడికి కండకావరం పెరిగి మా ప్రాణం తీస్తున్నాడు, నువ్వు మమ్మల్ని పట్టించుకోకుండా హాయిగా తామర పువ్వు మీద కూర్చుని జపంలో ఉన్నావు, జపం చేసుకోవడమే కాదు మా తాపం తొలగించు అనగానే ఆయన నేనేం చేయగలను అన్నాడు. ఆయన ఇలాగే అనగండి, కింకరోమి సురా కామం దానవో వరదర్పిత, నేనేం చేయగలను దేవతలారా, నన్ను విష్ణువు శివుడు తపస్సు చేసిన వారికి వరాలు ఇచ్చే బాధ్యత నీది అని ఈ బాధ్యత అప్పగించారు, ఈ డ్యూటీ నాకు ఇచ్చారు. ఎవడన్నా తపస్సు చేస్తే ఆ తపస్సుకి నేను లొంగిపోతాను, వివసుని అయిపోతాను. వివసుడు అంటే ఏంటి అంటే తన మనస్సును అదుపులో పెట్టుకోలేడు, అన్కంట్రోల్డ్ అయిపోతాట. అందువల్ల ఎవరైనా కఠోర తపస్సు చేస్తే నన్ను నేను వరిచి వాడి దగ్గరికి వెడతాను, ఒక్క చావు లేని వరం తప్ప ఇంకేదడిగినా ఇవ్వక తప్పదు వారి తపస్సుని బట్టి. మహిషుడు మహాతపస్సు చేశాడు, ఆ తపస్సుకి నేను వాడికి వరం ఇచ్చాను, కాబట్టి వాణ్ణి స్త్రీ తప్ప ఇంకెవడూ చంపలేడు, వాణ్ణి చంపాలంటే స్త్రీ రావాలి, ఆ స్త్రీ ఎక్కడుందో నాకు తెలియదు, ప్రస్తుతం నేను అశక్తుణ్ణి. ఈ సమయంలో మీకు ఒక సలహా మాత్రం ఇస్తున్నాను, మనందరం శివుడి దగ్గరికి వెడదాం, ఆయన దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుందాం, ఆయన ఏం చెబితే అలా చేద్దాం అనగానే అమ్మాయానని బ్రహ్మని వెంట పెట్టుకుని కైలాసానికి వెళ్ళారు. వారందరి బాధ విన్నాడు పరమేశ్వరుడు, విని ఇప్పుడు నేను ఏం చేయలేను, మనందరం కలిసి వైకుంఠానికి వెడదాం, అక్కడ విష్ణువునే శరణు కోరదాం, ఎందుకంటే రక్షించే బాధ్యత ఎక్కువగా ఆయన నెత్తి మీద వేసుకుంటాడు అని వాళ్ళని వెంట పెట్టుకుని వైకుంఠానికి వెళ్ళారట. ఏం వైకుంఠం అది అపూర్వంగా ఉంటుంది, అంత తేలిగ్గా అక్కడికి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళలేరు, మహాతపస్యాలు యోగులు పూజ్యులే వెడతారు, అది వైకుంఠ మార్గం అంటే. తరసాతేత సంప్రాప్య వైకుంఠం విష్ణువల్లభం దదృశు సర్వసౌభాఢ్యం దివ్య గృహ విహరాజితం. సరోవాపి సరిద్ధిశ్చ సంయుతం సుఖదం శుభం. పరమ పవిత్రమైన వైకుంఠ నగరానికి వెళ్ళారు. వైకుంఠం అపూర్వమైన లోకం, దారి పొడుగుత విశాలమైన మార్గాలు. ఆ మార్గానికి అటు ఇటు దివ్య వృక్షాలుంటాయి, కల్పవృక్షాలు, మందార వృక్షాలు, పారిజాత వృక్షాలు, మల్లికలు, అంటే ఈ భూలోకానికి సంబంధించని దివ్య వృక్షాలుంటాయి. వాటికి తీగలుంటాయి, ఆ తీగలకి మంచి మంచి పువ్వులుంటాయి. ఈ పువ్వులన్నీ సువాసనతో ఉంటాయి. మందారాది వృక్షాలకి అంటే కల్పవృక్షాలకి మంచి మంచి ఫలాలుంటాయి. ఆ ఫలం ఎవడైనా తినగలిగితే అలా తిన్నవాడికి ఎప్పటికీ జరామరణములు ఉండవు. అటువంటి ఫలాలు అక్కడ వేదమంత్రములు కోకిలల రూపం ధరిస్తాయి. అక్కడ వేదమంత్రాలు వచ్చేయట ఒక్కొక్క మంత్రం ఒక్కొక్క కోకిలగా మారి కుహు కుహు అని కూస్తుంది. అది కుహూరవం కాదు, వేదమంత్ర నాదం. అటువంటి దివ్యస్థలం అది. అక్కడ మహానుభావులైన నారద తుంగురుల వంటి వాళ్ళు వీణలు పుచ్చుకొని నిరంతరం నారాయణ స్మరణం చేస్తూ పాటలు పాడుతూ ఉంటారు. అక్కడ దివ్య స్త్రీలు ఉన్నారు. ఆ దివ్య స్త్రీలు శ్రీమన్నారాయణుని యొక్క అవతారములు, లీలలు నృత్యం చేసి చూపిస్తారట. ఒక స్త్రీ కృష్ణుడిగా, ఒక స్త్రీ రాధగా, ఒక స్త్రీ మత్స్యరూపం, ఒక స్త్రీ కోరమరూపం, ఇలా రకరకాల రూపాలు ధరించి ఎంతో పూర్వం భగవంతుడు మత్స్య రూపంలో ఏం చేశాడో, కోరమ రూపంలో ఏం చేశాడో, వరాహ రూపంలో ఏం చేశాడో, ఇటువంటివన్నీ ప్రదర్శిస్తారు నృత్య రూపంగా. అంటే వాళ్ళు కూడా సినిమాలు తీస్తున్నారు అక్కడ అన్నమాట. ఈ విధంగా అనేక రకాలైన లీలలు చూపిస్తున్నారు కొంతమంది. అలా అవన్నీ చూసుకుంటూ సువాసనతో కూడిన వాయువులు పీలుస్తూ శ్రీ మహావిష్ణువు నివసించే భవనం దగ్గరికి వెళ్ళారు. ఆ భవనమునకు 7 ప్రాకారాలు ఉంటాయి, 7 ప్రాకారాలు. 1 గేటు, 2 గేటు, ఇలా 7 ద్వారాలు దాటితే అప్పుడు లోపల ఆదిశేషుని తల్పం ఉంటుంది. ఆ తల్పం మీద కూర్చుని స్వామివారు దర్శనమిస్తూ ఉంటారు అప్పుడప్పుడు ఇలాంటి భక్తులకి. వీళ్ళు వరుసగా 6 ద్వారాలు దాటారు, 7 ద్వారం దగ్గరికి వెళ్ళారు. ఆ 7 ద్వారం దగ్గర 2 కాపలా వాళ్ళు ఉన్నారు, ఒకడు జయుడు మరొకడు విజయుడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మహాత్ములారా, బ్రహ్మరుద్రాదులతో కూడిన మేమంతా వచ్చాం, నారాయణ దర్శనం కోసం గుమ్మం దగ్గర ఉన్నామని స్వామివారికి చెప్పు, స్వామివారి ఆజ్ఞ ఇస్తే మేము లోపలికి వస్తాం అనగానే విజయుడు లోపలికి వెళ్ళాట. ఇద్దరు వెళ్ళిపోయారు లోపలికి. కాపల వాళ్ళలో ఒకడు ఎప్పుడు అక్కడే ఉండాలి, ఒకడు లోపలికి వెళ్ళాలి. ఇద్దరు వెళ్ళిపోతే ఎలాగటండి, ఎవరి డ్యూటీ వాళ్ళు చేయాలి, లేకపోతే కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అందుకని విజయుడు మాత్రం లోపలికి వెళ్ళాడు. దేవదేవ మహారాజా రమాకాంత సురాదిహన్ సమాగతాః సురాః సర్వే ద్వారి తిష్ఠంతి వై విభో. దేవదేవ, సమస్తలోకేశ్వర, లక్ష్మీవల్లభ, రాక్షస వినాశక, దేవతలంతా బ్రహ్మతో రుద్రుడితో కలిసి మన ద్వారం దగ్గరకు వచ్చారు, 7 ప్రాకారం దగ్గర ఉన్నారు, నీ దర్శనం కోరుతున్నారు, ప్రవేశపెట్టమంటావా అనగా ఆయన సంభ్రమంతో లేచి, ఈశ్వరుడు అంతటి వాడు వస్తే నేను ఇక్కడ కూర్చొని దర్శనం ఇవ్వడం ఏమిటి, నేను నిలబడి దర్శనమిస్తానని బయటకు వచ్చాట ఆయన. నిర్జగామ గృహాత్తోరణం, పరమేశ్వరుడు అంటే ఆయనకి అంత గౌరవం. శివుడే కేశవుడు, కేశవుడే శివుడు, అందుకనే స్వయముగా బయటకు వచ్చాడు. ఇంట్లో కూర్చుని రావోయ్ అన్నామంటే మన స్థాయి కంటే అవతలవాడు కొంచెం తక్కువవాడు అని అర్థం. అవతలవాడి కోసం మనమే బయటకు వచ్చి ప్రేమగా కౌగిలించుకున్నామంటే అతడు మనతో సమానుడు అని అర్థం అన్నమాట. మన ఇంటికి వచ్చినప్పుడు మన ప్రవర్తన బట్టి అవతలవాడికి ఏం గౌరవం ఇస్తున్నామో తెలుస్తుంది. అందుకని శ్రీ మహావిష్ణువు స్వయంగా బయటకు వచ్చి ప్రేమగా ఆలింగనం చేసుకుని బ్రహ్మని శివుణ్ణి అందరినీ వెంట పెట్టుకుని ఒక చోట స్థిమితంగా కూర్చున్నాక, ఇప్పుడు చెప్పండి దేవతలారా వచ్చిన పని ఏమిటన్నాడు. ఆయనకి తెలియదా, అన్నీ తెలుసు, ఏమీ ఎరగనట్టుగా చెప్పండి అంటాడు. మనం తొందరపడకూడదట, అవతలవాడు ఏదో చెప్పబోతుంటే మీరు ఎందుకు వచ్చారో తెలుసు, మీ మనసులో చెప్పనా అనకుండా వాళ్ళ చేతే పలికించాలి, అదో రాజకీయం. అందుకని ఆయన పలకండనగానే, దేవదేవ జగన్నాథ సృష్టి స్థిత్యంతకారక దయాసింధు మమ్మల్ని రక్షించు. అన్నీ ఇరిగి అడుగుతున్నావు కాబట్టి చెబుతున్నాం, మహిషాసురుడు యుద్ధరంగంలో మనల్లందరినీ పరాజితుల్ని చేశాడు, ప్రస్తుతం సమస్త లోకాలు వాడు గుప్పెట్లో ఉన్నాయి, ఎంతకాలం వాణ్ణి మనం మన రాజుగా ఒప్పుకుంటాం, ఆ దుర్మార్గుణ్ణి సంహరించి మన రాజ్యం మనం తీసుకోవద్దా. యజ్ఞములు ఆగిపోయాయి, ధర్మకార్యములు ఆగిపోయాయి, ఆలయాలు విధ్వంసమైపోతున్నాయి. ఇలా అయితే కొంతకాలానికి మనకి వేద సంస్కృతి ఉండదు, ఆలయాలు ఉండవు, యజ్ఞములు ఉండవు, ధర్మం ఉండదు, స్త్రీలకి రక్షణ ఉండదు. అంత భయంకరమైన దోషాన్ని చూసి కూడా సహించటమేనా అన్నాడు ఆయన. నీవు ఎరుగుదువు, కళ్ళారా చూసావు, ఆ పాపాత్ముడిని ఉపేక్షిస్తావా, రక్షించవా? పుండరీకాక్ష, రక్ష, రక్ష, ఉపేక్షించకు అనగానే అప్పుడు ఆయన, దేవతలారా, స్త్రీ చేతిలోనే వాడికి చావు ఉన్నది. ఆ స్త్రీ ఇప్పుడున్న స్త్రీ కాకూడదు, అపూర్వ స్త్రీ కావాలి. అమ్మవారిని, మణిద్వీపంలో ఉన్న అమ్మవారిని మనందరి తేజస్సులు పుచ్చుకుని ఆవిర్భవించమని ప్రార్థిద్దాం. అద్య సర్వసురాణాం వై తేజోభీరూప సంపద ఉత్పన్నా చేద్వరారోహ సా హన్యాత్తం రణే బలాత్. మన యొక్క శరీరాల్లోంచి మన తేజస్సుని బయటికి తీద్దాం. మన తేజస్సులతో పుట్టిన స్త్రీ అయితేనే వాడిని చంపుతుంది. ఏ స్త్రీ తనకుగా తాను పుట్టినా వాడిని చంపదట, స్త్రీ గర్భంలో ప్రవేశించి పుట్టినా వాడిని చంపదు. అలా కాకుండా దేవతలు, త్రిమూర్తుల యొక్క తేజస్సుతో ఆవిర్భవిస్తే ఆ స్త్రీ చేతిలో వాడు చస్తాడు అన్నాడో లేదో. వెంటనే ఏం జరిగింది, బ్రహ్మ శరీరములో నుంచి ఒక అపూర్వ కాంతి వచ్చింది. బ్రహ్మ ఎప్పుడు ఎర్రగా ఉంటాడు, పద్మరాగం ఎలా ఉంటుందో ఆ రంగులో ఉంటాడు. పద్మరాగం అంటే కెంపులు అనమాట, రాళ్లల్లో కొన్ని రాళ్ళు ఎర్రగా ఉంటాయి చూసారా, ఆ ఎర్ర రాళ్ళు ఎలా ఉంటాయో అటువంటి కాంతి, అటువంటి కాంతి బ్రహ్మ శరీరం నుంచి బయటకు వచ్చింది. ధగ 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 వెలిసిపోతుంది, అది తెగ వెలిగిపోతున్న కాంతి పెద్ద ముద్దగా ఆకాశంలో నిలబడింది. అది ఎర్రని కాంతి. ఎంతలో శివుడి శరీరం నుంచి ఒక కాంతి వచ్చింది, ఇది తెల్లగా ఉన్నది. ఈ తెల్లని కాంతి పుంజం ముద్ద బయటకు వచ్చింది. ఈ ముద్ద కూడా వచ్చి ఈ బ్రహ్మగారి యొక్క కాంతిలో కలిసిపోయింది. ఎరుపు తెలుపు కాంతులు కలిసాయి. ఎంతలోనే ఈసారి శ్రీ మహావిష్ణువు శరీరం నుంచి ఒక కాంతి వచ్చింది, నీలం సత్వగుణోపేతం ప్రాదురాస మహాద్యుతి. నీలపు కాంతి, అది ఇంద్ర నీలమణి కాంతి. అలాంటి నీలపు కాంతి విష్ణువు శరీరం నుంచి బయటకు వచ్చి పెద్ద ముద్దయ్యి ఈ బ్రహ్మ శివులు యొక్క కాంతి కలిసిపోయిన ముద్దలో కలిసిపోయింది. ఇప్పుడు ఆ కాంతి గిర్రం తిరుగుతూ ఉంటే ఓ పక్క నుంచి ఎరుపు, ఒక పక్క నుంచి తెలుపు, ఓ పక్క నుంచి నీలము, ఈ మూడు కాంతులు విచిత్రంగా కనపడుతున్నాయి. ఎంతలో ఇంద్రుడి శరీరం నుంచి చిత్రరూపం, చిత్రకాంతి, అది ఏ రంగు కాదు, అదో విచిత్రకాంతి, ఆ కాంతి ముద్ద బయటకు వచ్చింది, ఇందులో కలిసిపోయింది. కుబేరుడి శరీరం నుంచి బంగారపు కాంతి వచ్చింది. ఎంతలో వరుణుడి శరీరం నుంచి శ్యామల వర్ణం బయటకు వచ్చింది. ఇలా ఒక్కొక్క దిక్పాలకుడి నుంచి, దేవతల నుంచి విచిత్రమైన కాంతులు బయటికి రావడం మొదలెట్టాయి. ఈ కాంతి పుంజములు బయటకు వచ్చి ముద్దలుగా మారి ఈ ముద్దలన్నీ ఓ చోట కలిసిపోవడం మొదలుపెట్టాయి. ఒక పెద్ద ముద్ద అయిపోతున్నాయి అన్నమాట. ఇలా చూస్తూ ఉండగా మొత్తం దేవతలందరి శరీరము నుంచి వచ్చిన కాంతి అంతా ఒక మహాద్భుతమైన గోళంగా మారిపోయింది. ఈ గోళం గిర్రను తిరిగింది. ఈ గిర్రును తిరుగుతున్నటువంటి కాంతి యొక్క ముద్దను చూస్తున్న వాళ్ళ కళ్ళు గిర్రును తిరిగాయి. అలా తిరుగుతూ ఉండగా హఠాత్తుగా తేజోరాశిలో నుంచి హిమాచలమివాపరం ఓ హిమాలయ పర్వతమంత ఆకారం బయటకు వచ్చింది. ఆ ఆకారం అందరూ చూస్తూ ఉండగానే బభూవా అతివర నారీ సుందరి విస్మయప్రద, ఈ ప్రపంచంలో ఎవరూ ఏనాడు చూడని ఒక అతీత సౌందర్యంతో కూడిన స్త్రీ రూపం ధరించింది ఆ మహాకాంతి అన్నమాట. ఎంతమంది దేవతల కాంతితో ఒక సుందరీమణి జగన్మాత ఆవిర్భవించింది. ఎందుకు సుందరి అన్నారు అంటే, సుతరాం అద్రియత ఇతి సుందర, మిక్కిలి సంతోష పెట్టేటటువంటి దానికి సుందరత్వం అని పేరు. సుందర అంటే మిక్కిలి సంతోష పెట్టున్నది. ఒక రూపం చూడగానే ఆశ్చర్యం కలగాలి, భయం కలగకూడదు, ఆనందం కలగాలి. ఆ రూపం చూసే కొద్ది ఇంకా ఇంకా చూడాలనిపించాలి, అప్పుడే దానికి సుందరత్వం అని పేరు. అమ్మవారు సుందరి అన్నారు ఇక్కడ. అందుకనే సుందరి అని ఎందుకన్నారంటే, అమ్మ రూపములు చూస్తే ఆనందమే కలుగుతోంది, ఇంకా చూడాలనిపిస్తోంది, అభయం కలుగుతోంది, కాబట్టి ఆ రూపం సుందరి. అదే ఆ రూపం చూస్తే వణికిపోయాం అనుకోండి, భయం వేసింది అనుకోండి, అప్పుడు సుందరి అనరు, మందరి అంటారు. ఆ పూర్వ సౌందర్యాన్ని చూచి వీడు తెల్లబోతూ ఉండగా ఆవిడ త్రిగుణములు ధరించింది, సప్తరజస్తమో గుణములు. 18 చేతులు వచ్చాయి. ఆవిడే మహాలక్ష్మీ. మహాలక్ష్మి అంటే ఈవిడ. కాబట్టి మహిషాసురమర్దనం చేసిన ఆవిడికి తెలియక దుర్గా అనుకుంటున్నారు చాలామంది. దుర్గా అనే పదమే వాళ్ళే. మహిషాసురమర్దనం చేసిన ఆవిడ మహాలక్ష్మి. లక్ష్మి వేరండోయి, విష్ణువు యొక్క భార్య లక్ష్మి, కానీ 18 చేతులతో ఉండి దుష్ట శిక్షణ చేసేటటువంటి ఆవిడికి మహాలక్ష్మి అని పేరు. అందుకనే జాగ్రత్తగా వినాలి దేవీ భాగవతం. అష్టాదశ భుజ, రమ్య, త్రివర్ణ, విశ్వమోహిని, త్రిగుణ, స మహాలక్ష్మీ, సర్వదేవ శరీరజ. ఎంతమంది దేవతల కాంతితో ఆవిర్భవించిన జగన్మాత మహాలక్ష్మి అనే పేరుతో ప్రసిద్ధికెక్కింది. 18 చేతులున్నాయి ఆవిడ, రమ్యురాలు, త్రివర్ణ, 3 రంగులతో ఉంది. తలకాయ ఒక కాంతి, ఈ మొండె ఒక కాంతి, పాదములు ఒక కాంతి, 3 కాంతులతో ఉన్నాయి. ఎందుకని త్రిమూర్తుల యొక్క కాంతితో. ఒక భాగం ఎరుపు, ఒక భాగం తెలుపు, మిగతా భాగం నీలం. ఇలా ఇంద్రనీలము, పద్మరాగము, వజ్రము వంటి కాంతులతో పుట్టింది ఆవిడ మహాలక్ష్మి విశ్వమోహిని. అందుకే దుర్గా సప్తశతిలో సేవే సైరిభమర్దినీం ఇహ మహాలక్ష్మీం సరోజస్థితాం. మహిషాసురుణ్ణి సంహరించిన మహాలక్ష్మిని సేవిస్తున్నామని ఉంటుంది. అంటే అమ్మవారు మహాలక్ష్మి రూపంలో వాణ్ణి సంహరించింది. మహా అనే శబ్దం ఉండటం వల్ల లక్ష్మి వేరు, మహాలక్ష్మి వేరు, పార్వతి వేరు, మహాపార్వతి అంటే కాళీ అన్నమాట, సరస్వతి వేరు, మహాసరస్వతి వేరు. మహాసరస్వతి అంటే అన్నిటికీ అతీతమైన గొప్ప శక్తిస్వరూపిణి అని అర్థం అన్నమాట, అంత గొప్ప శక్తిస్వరూపిణి. ఈ విధంగా మహాలక్ష్మి రూపంలో ఉన్న ఆవిడ శ్వేతానన కృష్ణనేత్ర సంరక్తాధర పల్లవ. మళ్ళీ అంతలో చూస్తూ ఉండగా ముఖం తెల్లగా కనపడేలా చేసింది, కళ్ళు మాత్రం నల్లగా ఉన్నాయి, పెదవులు ఎర్రగా ఉన్నాయి. 18 చేతులతో ఉంటూ మధ్య మధ్యలో ఇలా అనగానే చెయ్యి, ఒక్కొక్క చెయ్యి కొన్ని వేల చేతుల కింద కనపడుతున్నాయట. అప్పుడు చూసేవాడికి ఇదేంట్రా 18 చేతులు అనుకున్నాం, వేల కొద్ది చేతులతో కనపడుతుంది అనిపిస్తుంది. అంటే వేలాది చేతులు చూపిస్తోంది, 18 చేతులు చూపిస్తున్నది. ఆ విధంగా ఆవిర్భవించిన ఆ మహాసౌందర్య రాశిని చూచిన దేవతలంతా అత్యంత భక్తి శ్రద్ధలతో స్తోత్రం చేయడానికి ఉపక్రమించారు. ఇప్పుడు ఒక విషయం చెబుతున్నాను విను. ఆవిడ శరీరంలో ఒక ప్రాంతం నీలంగా, ఒక ప్రాంతం తెల్లగా, ఒక ప్రాంతం ఎర్రగా ఉన్నది. శంకరుడి యొక్క తేజస్సుతో ఆవిడకి ముఖం పుట్టిందిట, అందుకే ఆవిడ ముఖం తెల్లబడిపోయింది. శంకరస్య తేజస్తేన తన్ముఖ పంకజం. శివుడి కాంతి ముఖంగా అయ్యింది. ఇక బ్రహ్మగారి కాంతి పెదవులుగాను పాదాలుగాను మారింది. విష్ణువు యొక్క కాంతి ఆవిడ యొక్క కేశముల వెనక భాగంలోకి మారింది. యమధర్మరాజు గారు నల్లని జుట్టుగా మారిపోయాడు. అగ్నిహోత్రుడు, సూర్యుడు, చంద్రుడు అమ్మవారికి 3 కళ్ళుగా మారారు. సూర్యుడు కుడి కన్ను, చంద్రుడు ఎడమ కన్ను, అగ్ని 3వ కన్నుగా మారాడు. నయనత్రితయం 3 కళ్ళతో అమ్మవారు ఆవిర్భవించింది. ఇంకా అమ్మవారి ముక్కు ఉంది. ఈ ముక్కు దేంతో పుట్టింది అంటే సాక్షాత్తు కుబేరుడే ముక్కై కూర్చున్నట్ట, కుబేరుడి యొక్క కాంతి ముక్కై పుట్టింది. ఇక దంతాలు ఉన్నాయి, బ్రహ్మదేవుడి యొక్క కాంతి దంతములుగా మారిపోయింది. ప్రజాపతి అని, ఇక్కడ ప్రజాపతి అంటే బ్రహ్మసుమ. ఈ మాట ఎందుకు చెప్తానంటే ఒక ఆయన అనువాదంలో దక్షుడి యొక్క కాంతితో పళ్ళు ఏర్పడ్డాయన్నాడు. దక్ష ప్రజాపతి అలా, ప్రజాపతులు చాలామంది ఉన్నారు, కానీ ప్రజాపత్యము అని ఒక్కేసారి వాడితే మాత్రం దానికి బ్రహ్మ అని అర్థం అన్నమాట. బ్రహ్మదేవుడి కాంతితోటి దంతములు ఏర్పడ్డాయి, అవి మల్లె మొగ్గల్లో ఉన్నాయట. అమ్మవారి రూపం ఎప్పుడు ఏ కాంతితో ఉంటుందో తెలియట్లేదు. ఇప్పుడు ఈ క్షణంలో ఉన్న కాంతి మరో క్షణంలో ఉండడంలా, ఎందువల్ల అంటే ఆవిడ అనేక కాంతుల తేజస్సుతో పుట్టింది కనుక, అనేక తేజస్సులు కదా. అందువల్ల ఆవిడ శరీరం ఇప్పుడు మనకి స్టేజీ మీద అప్పుడప్పుడు చూసారా, డిస్కో డాన్స్ చేసినప్పుడు రకరకాల రంగులు వస్తాయి, ఏ రంగు ఎప్పుడు ఉంటుందో తెలియదు, అంతలోనే నీలం, అంతలోనే ఎరుపు. అలా అమ్మ శరీరం అనేకమైన కాంతులు వెదజల్లుతున్నది. నానాయుధాలు ఇద్దాం అన్నాడు ఇప్పుడు విష్ణువు. విష్ణువు అమ్మ ఆవిర్భవించగానే, దేవతలారా మన తేజస్సులతో నానావిధ కాంతులతో ధగధగలాడిపోతూ ఈ జగన్మాత ఆవిర్భవించింది. ఈవిడ మహిషాసురుణ్ణి చంపాలంటే ఈవిడికి ఆయుధాలు ఇవ్వాలి. ఇదిగో మనం ఆయుధాలు ఇద్దాం, నేను ముందుగా ఆయుధం ఇస్తున్నాను అని తన చక్రం నుంచి ఒక చక్రం సృష్టించి అమ్మకి ఇచ్చాడు. అమ్మకి చక్రం వచ్చింది. శివుడు శూలం నుంచి శూలం సృష్టించి ఇచ్చాడు. ఇంద్రుడు వజ్రం నుంచి వజ్రాయుధం సృష్టించి ఇచ్చాడు. బ్రహ్మగారు తామర పువ్వు నుంచి తామర పువ్వు సృష్టించి ఇచ్చాడు. ఇంకా కుబేరుడు కేయూరములు, భుజకీర్తులు, కొండలాలు ఇచ్చాడు. పాదాలకి నూపురాలు విశ్వకర్మ ఇచ్చాట. విశ్వకర్మకి నూపురములు తయారు చేయటం బాగా వచ్చు, ఆయన దేవతలకి శిల్పి కదా. అందుకని నూపురవు, సుస్వరవు, కాంతవు, నిర్మలవు, రత్నభూషితవు, మంచి బంగారపు గజ్జలు తయారు చేశాడు. పాదాలకు పెట్టుకునే పట్టాలు ఉంటాయి కదా, వాటిని నూపురాలు అంటారు. కాళ్ళకి ధరించేటటువంటి నూపురాలు, అవి బంగారంతో తయారు చేసి చిన్న చిన్న మువ్వలు పెట్టి ఆ మువ్వలతో పాటు దాని చుట్టూ రత్నములు తాపడం చేసి, అమ్మా నీ కాళ్ళకి ఈ గజ్జలు పెట్టుకో, నువ్వు నడుస్తున్నప్పుడల్లా కాళ్ళ గజ్జలు భలే ఉంటాయి, గల్లు గల్లున కాలి గజ్జలు పోయంగాని జనాలు పాడుకోవడానికి బాగుంటుందని గజ్జలు ఇచ్చాడు ఆయన. ఇంకా తర్వాత మెడలోకి ఒక గొలుసు, మంచి గొలుసు ఆయనే ఇచ్చాడు. ఇంతలో అక్కడికి హిమవంతుడు వచ్చాడు, నానారత్నాలు ఇచ్చాడు. రత్నములతో పాటు అమ్మవారికి అన్నీ ఉన్నాయి కానీ వాహనం లేదు. ఎవరికైనా మంచి వాహనం లేకపోతే ప్రయాణం ఎలాగా, అందులో ఓన్ వెహికల్ ఉండాలి. ఇప్పుడు కూడా సొంత వాహనం ఉండాలి. ఎంతసేపు ట్యాక్సీలు ఏం తిరుగుతారు, ట్యాక్సీలు బాగుండవు అనుకుని ఆయన దదవుచ వాహనం సింహం కనకాభం మనోహరం, మంచి విశాలంగా ఉన్న పెద్ద పెద్ద కోరలతో ఉన్న ఒక మగ సింహాన్ని పురుష సింహాన్ని వాహనంగా ఇచ్చాడు ఆయన. ఆ సింహం చాలా పెద్దది, దాని మీద ప్రపంచమంతా పెట్టినా ఇంకొకడికి చోటు ఉంటుందట, అంత విశాలమైన సింహం, మంచి జూలుతో కోరలతో ఉన్నది. అమ్మ చేతిలో కీలుగుమ్మలా నడుస్తుంది అన్నమాట. ఈ సింహం లాంటి వాహనం ఉంటే ఎంత హైగా వెళ్ళొచ్చండి మనకి. ఈ దిక్కుమల్లకారులు ఎప్పుడు ఆగిపోతాయో తెలియదు, ఎప్పుడు యాక్సిడెంట్ అవుతుందో తెలియదు, టైర్లో గాలి ఎప్పుడు పోతుందో తెలియదు, టోల్ గేట్ వాళ్ళు దోపి దోచేస్తున్నారో పక్కన. కానీ అదే సింహం మీద, అమ్మవారి సింహం మీద పెడితే ఎవడన్నా టోల్ గేట్ అడుగుతాడో, అడిగితే చచ్చుకుంటాడు వాడు. ఆ సింహాన్ని చూడటంతో ఉంటే హామ్ అంటుంది వాడు, అయినా అమ్మ కనబడుతుందా. అందుకని నాకు ఎప్పటికైనా అమ్మవారి దగ్గరికి వెళ్ళి, అమ్మ జగన్మాత నీ సింహంతో పాటు నన్ను కూడా పక్కన పెట్టుకో తల్లి, నీ తోకొచ్చుకునే వచ్చేస్తాను తల్లి అని అడుగుతాను అనమాట. నాకు కనపడుతుంది అమ్మ గ్యారంటీగా. కనపడినప్పుడు అమ్మవారి వాహనం మీద మనం కూర్చోబెట్టుకోమని ఎలా అడుగుతాం, ఆ తోక ఏకపుచ్చుకుని వచ్చేటట్టు అనుగ్రహించు, మణిద్వీపానికి పట్టుకుపో అని అడుగుతాను. ఆవిడ నన్ను అనుగ్రహిస్తుంది. తోకకి వెనకాల చాలా వెంట్రుకలు ఉంటాయి కదా, ఒక వెంట్రుకు నే పట్టుకుంటే నాతో పాటు శిష్యులతోలో వెంట్రుక పట్టుకోవచ్చు. వెంట్రుక వాసిలో మనందరం కూడా వైకుంఠానికి మణిద్వీపానికి వెళ్ళిపోవచ్చు. వెంట్రుక వాసిలో అమ్మవారి సన్నిధానానికి వెళ్ళి యోగం వస్తుంది. ఆ విశాల సింహం స్వయముగా హిమవంతుడు ఇచ్చాడు. ఇలా అనేకమైన ఆయుధాలు వాహనాలు అందరూ ఇవ్వడం మొదలుపెట్టారు. బ్రహ్మగారు కమండలం కూడా ఇచ్చాట. అన్నీ పుచ్చుకున్నాక మళ్ళీ అమ్మ నాకు ఒక గద కావాలంది. అప్పుడు విష్ణువు కౌమోదకీ గద నుంచి గద సృష్టించి ఇచ్చాడు. ఇంతలో విశ్వకర్మ ఓ మంచి గంట ఒకటి పట్టుకొచ్చాట. ఆ గంట సింహం మెళ్ళో కట్టాడు. ఈ గంట సింహం కదిలినప్పుడు ఠంగ్ ఠంగ్ అని శబ్దం చేస్తుంటే ఒకేసారి కొన్ని వేల గంటలు గణ 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 గణమని మోగుతూ ఉంటే వచ్చే శబ్దం వస్తుంది. అటువంటి గంట ఇచ్చాడు. ఇవన్నీ ఇచ్చి సకల లోకేశ్వరిని, మాత శివ స్వరూపిణిని రెండు చేతులు జోడించి దేవతలంతా నమస్కరించి స్తోత్రం చేశారు. ఇప్పుడు అమ్మ పరిపూర్ణమైన మాత, ఆవిడ ఎప్పుడూ ఉంటుంది. ఈ తేజస్సును పుచ్చుకొని కొత్తగా మళ్ళీ ఆవిర్భవించింది, వాహనం మీద కూర్చుంది, చేతుల్లో ఆయుధాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ పరిపూర్ణ జగదంబని మహాలక్ష్మిని దేవతలు ప్రార్థించారట. నమశివాయై కళ్యాణ్యై శాంత్యై పుష్ట్యై నమో నమః, భగవత్యై నమో దేవ్యై రుద్రాణ్యై సతతం నమః, కాళరాత్ర్యై తథాంబాయై ఇంద్రాణ్యై తే నమో నమః, సిద్ధ్యై బుద్ధ్యై తథావృద్ధ్యై వైష్ణవ్యై తే నమో నమః, పృథివ్యాం యా స్థితా పృథ్వ్యా న జ్ఞాతా పృథివీంచయ, మాయాయాం యా స్థితా జ్ఞాతా మాయయా న చతామజాం. నీవు మంగళస్వరూపిణివి, నీవున్న చోట శుభం తప్ప అశుభం ఉండదు, అటువంటి నీకు నమస్కారం. నీవుంటే జీవులకు పుష్టి కలుగుతుంది, సంతోషం కలుగుతుంది. నీవు భగవతివి, అన్ని లోకాలకి ఏలికవి, అన్ని లోకాలని పరిపాలించే తల్లివి. రుద్రపత్నిగా ఉంటావు, విష్ణుపత్నిగా మహాలక్ష్మిగా ఉంటావు, ఇంద్రపత్ని శచిగా ఉంటావు, కాళరాత్రిగా ఉంటావు, అంబగా ఉంటావు, సిద్ధివి బుద్ధివి వృద్ధివి వైష్ణవివి, అటువంటి నీకు నమస్కారం. ఈ భూమి రూపంలో ఉంటూ వసుధ అనే పేరుతో మా అందరికీ ప్రాణం ఇస్తూ మమ్మల్ని నిలబెడుతున్నావు. అనేక ధాతువులు ఈ భూమిలో చాలా ధాతువులు ఉంటాయి. వసు శబ్దమునకు బంగారం అని అర్థం. బంగారం మొదలుకొని ఎన్ని ధాతువులు ఉన్నాయండి భూలో, అవన్నీ ఇస్తోంది అమ్మ, అవన్నిటినీ తనలో పెట్టుకున్నది. అందుకే అమ్మకి ప్రత్యేకంగా వసుంధర వసుధ అని పేరన్నమాట. రాగి, వెండి, తగరం, సీసం, ఇనుము వంటి ఎన్ని ధాతువులు, ఎన్ని గనులు, ఎన్ని రత్నములు ఉన్నాయో ఇందులో, ఇందులోంచి బంగారం వంటి సంపదలు వస్తున్నాయి. ఈ భూమిలో నుంచి రకరకాల బీజములు, గోధుమలు, వరి వంటి పంటలు వస్తున్నాయి, జీవులు వస్తున్నాయి, మొక్కలు వస్తున్నాయి, పళ్ళు వస్తున్నాయి, తీగలు వస్తున్నాయి, పుష్పాలు వస్తున్నాయి, మూలికలు వస్తున్నాయి, జలం వస్తుంది. ఇవన్నీ కలిస్తే వసు అని పిలువబడతాయి. వీటన్నిటినీ పెట్టుకున్న తల్లి కనుక వసుధ. అటువంటి వసుధాస్వరూపిణికి నీకు నమస్కారం. మాలో ఉంటావు, బయట ఉంటావు, మమ్మల్ని రక్షిస్తావు, మా దుఃఖం తొలగించి దుష్ట సంహారం చేసి కాపాడు అని ప్రార్థించగానే అమ్మవారు, త్రిమూర్తులారా, మణిద్వీపం నుంచి నన్ను మీరంతా మీ మీ కాంతులతో కలిపి ఇక్కడికి ఆహ్వానించారు. నేను రావలసిన అవసరం ఈ బ్రహ్మగారు ఇచ్చిన వరం రప్పించింది. ఇదంతా బ్రహ్మవరం, బ్రహ్మ ఇచ్చిన వరం ఈ కర్మ తెచ్చిపెట్టింది. దుష్కర్ముణ్ణి ధ్వంసం చేసి దేవతలని, మానవుల్ని రక్షించటానికి ఈ రూపం ధరించాను. ఈ నా రూపం అయోనిజం, అపౌరుషం, మహాద్భుతం, సౌందర్యంతో కూడినది. ఈ రూపముతో సమస్త లోకాలకి ఆనందం కలగజేస్తాను, దుష్టుని శిక్షిస్తాను అని ఒక్కసారి ఏం చేసింది ఆవిడ, ఇలా వాళ్లతో పలికి, ఇతి కృత్వా స్మితం దేవి సాట్టహాసంచకారః. ఇక్కడుంది అండి కిటుకు. దేవతలతో ఇలా పలికి స్మితం అంటే నవ్విందిట, నవ్వింది వాళ్లతో. నవ్వి వెంటనే దేవతలకి నవ్వు ద్వారా ఆనందం కలగజేసి అంతలోనే దుర్మార్గుల్ని నాశనం చేయాలిగా, అందుకని అట్టహాసం చేసింది, భయంకర శబ్దం చేసింది, హం అంది అంత ఒకసారి. ఆ దెబ్బకి అమ్మ అరుపుకి ప్రపంచం కదిలిపోయింది, పర్వతాలు కదిలిపోయేట. చకంపే వసుధ తత్ర శ్రుత్వా తచ్ఛబ్దమద్భుతం చేలుశ్చ పర్వతాః సర్వే చుక్షోభాః అబ్ధిశ్చ వీర్యవాన్ మేరుహుచ్చచాల శబ్దేరదిశ సర్వాః ప్రపూరిత. ఒక్క దెబ్బకి అమ్మవారు అరవగానే, హుమ్మని అమ్మవారు అట్టహాసం చేయగానే, హుంకరించగానే ఆ హుంకార శబ్దములకు ఏం జరిగింది, ముందు భూమి కంపించింది, పర్వతాలు కదిలిపోయాయి, సముద్రాలు ఉప్పొంగిపోయి ఊళ్ళు ఊళ్ళు కొట్టుకుపోయాయి, మేరు పర్వతమే విరిగిపోయిందిట. దాన్ని బట్టి ఇంకా ప్రపంచం ఏమైందో ఆలోచించండి. అందుకే తిక్కన గారు ఈ మొత్తం శ్లోకాలని తెలుగులో అద్భుతంగా రాస్తాడు ఆయన. ధరణీ చక్రము దిర్దిరలు దిర్రిగే మార్తాండుకుంఠి భవత్కిరణుండయే దిశావితానము వడంకిల్ మిన్నదిర్చల్ మహీధర సంతానము గ్రక్కునం కదలే ఉద్భ్రాంతంబులై అంబుధుల్ పొరలల్ కట్టల మీద పెట్ట పిడుగుల్ మ్రోసల్ మహోదగ్రతల్. మొత్తం భూమండలం గిర్ర 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 తిరిగిపోయింది. భూమి ఎప్పుడూ తిరిగేటట్టు కాకుండా అడ్డదిడ్డాలుగా తిరిగిపోయింది. దాంతో భూమి కంపం వచ్చింది. భూకంపం వల్ల ఊళ్ళు ఊళ్ళు భూమి గర్భంలోకి చేరిపోయాయి. అందుకే ఊళ్ళు చాలా వరకు నాశనం అయిపోయాయి, కొండలు విరిగిపోయాయి, సూర్యభగవానుడి కాంతి తగ్గిపోయింది ఆ శబ్దానికి, సముద్రములు ఉప్పొంగిపోయి కెరటములు పైకొచ్చి ఎన్నో ఊళ్ళు కొట్టుకుపోయాయి, ఎంతంత పిడుగులు పడిపోయాయి, దిక్కులు మారుమోగిపోయాయి, చెట్లు కుప్పకూలిపోయాయి. ఈ విధంగా ప్రపంచం అంతా ఒక క్షణకాలంలో అల్లకల్లోలం అయిపోయింది. ఎంత శబ్దం చేస్తే కానీ రాక్షసులకి భయం కలగదు, భయం కలిగితే కానీ వాళ్ళు యుద్ధానికి రారు, వస్తే కానీ వాళ్ళు చావరు. అందుకని అమ్మ ఇంత వికటాట్టహాసం చేసింది. ఒక్కొక్కప్పుడు దుష్ట శిక్షణ కోసమే అమ్మలా హుంకరిస్తుంది. అన్ని వేళలా అమ్మ హుంకరిస్తే మనం బతకగలుగుతామా? ఇలా అవగానే ఆ సమయంలో మహిషాసురపురంలో ఠీవిగా సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు మహిషాసురుడు. ఇప్పుడు అమ్మ హుంకరించగానే ఈ శబ్దానికి ప్రపంచం కదలగానే వాడి ఊరు కదిలిపోయింది, వాడున్న కొండే కదిలిపోయింది, ఆ దెబ్బతో వాడి సింహాసనం కదిలిపోయింది, వాడు డామన పడిపోయాడు. వాడు పడి లేచి మళ్ళీ సింహాసనం మీద కూర్చుని ఈ నెత్తి మీద ఉన్న కిరీటం ఒకసారి సర్దుకుని కొమ్ముల మీదకి జాగ్రత్తగా కిరీటం పెట్టుకుని దిక్మాల కిరీటం బాగా చేయించుకోవాల్సి వచ్చింది వాడు. ఎందుకంటే నెత్తి మీద రెండు కొమ్ములు కదా, ఈ కొమ్ములు మించి కిరీటం పెట్టుకోవాలంటే ఎంత కష్టం అనుకుంటున్నారు? వాడు ఆ కిరీటం సర్దుకుని ఒక్కసారిగా ఉలిక్కిపడి పక్కన ఉన్నటువంటి రాక్షసుల్లో ఒకటి పిలిచి ఒరే ఏమిట్రై చేద్దాం అన్నట్ట. మనం రాక్షసును అరిస్తే కొంతమంది జనాలు వణుకుతారు. కానీ ఇప్పుడు ఎవరో అరిచారు, ఈ అరుపుకి ప్రపంచం తల్లకిందులయ్యింది. ఓటమి ఎరగని వాణ్ణి నేను, నేను కూడా బొక్కబోర్లా పడిపోయాను. ఎవరు ఈ శబ్దం చేశారు, ఆ దుష్టుడు ఎవడో తెలుసుకో, తెలుసుకుని జుట్టు పుచ్చుకుని నా దగ్గరికి ఈడ్చుకురా, వాడు అంతం చూస్తాను. వీలుంటే నువ్వే చంపే అనగానే, అబ్బే మీదాకా ఎందుకండి, నేనే హనిష్యామి చంపుతాను, ఒకవేళ కుదరకపోతే ఈడ్చుకొస్తాను అని ఒక దూత పరుగు పరుగున ఈ శబ్దం ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి బయలుదేరాడు. వాడు అలా వెళ్ళగా వెళ్ళగా చాముండా పర్వతం ఉందే, ఆ పర్వతం దగ్గర అమ్మవారు కనపడిందిట. వాడు అమ్మవారిని చూశాడండి, చూసేసరికి వాడికి ఒళ్ళు ఒళ్ళు వణుకొచ్చేసింది అనమాట. అష్టాదశ భుజాం దివ్యాం సర్వాభరణ భూషితాం సర్వలక్షణ సంపన్నాం వరాయుధరాం శుభాం, 18 చేతులతో సింహం మీద కొండ మీదకి దిక్కుండా ఆకాశంలోనే నిలబడి ఉన్న అమ్మని చూశాడు. సర్వాభరణాలు ధరించింది, చేతిలో ఒక తేనె పాత్ర ఉన్నది, ఈ మధు పాత్రలో ఉన్న మధుని గడగడా తాగుతోంది, మధ్య మధ్యలో హుమ్ అంటోంది, సింహము గర్జిస్తోంది, ఆవిడ గర్జిస్తోంది. అటువంటి సుందరుడు చూడగానే వీడికి ఆనందము ఆశ్చర్యంతో పాటు భయం కూడా కలిగాయి. ఓ పాము ఉంది, పాము నెత్తి మీద మణి ఉంది, మణి చాలా విలువైందే, మణిని చూస్తే మనకి ఎంత ఆశ కలిగినా పాము చూస్తే భయం కదా. పని పణం మీద ఉన్న మణిని చూస్తే ఎలా ఉంటుందో అమ్మవారి సౌందర్యం వాడికి అలాగ భయం కలిగించింది అనమాట. అమ్మ అందంగా ఉంది కానీ భయం గొలుపుతోంది, భయదమైన సౌందర్యం. ఈ సౌందర్యం దేవతలకేమో ఆనందం కలిగించింది, కానీ ఈ రాక్షసుడికి భీతి కలిగించింది. అందుకని వాడు ఆకాశ మార్గంలోకి లేచి సింహం దగ్గరికి వెళ్ళి ఆవిడికి నమస్కరించాడు. ఎందుకు, ఆవిడికి తెలియకుండానే నమస్కారం చేయాలనిపించిందిట. అది అమ్మ శక్తి అంటే. ఒక్కొక్క గొప్ప వ్యక్తిలో శక్తి ఎలా ఉంటే తెలియకుండానే నమస్కరిస్తారు. వాడు నిజానికి వచ్చింది ఎవరు అరిచారో వాళ్ళని చంపడానికి. ఆపై వాడు దుష్టుడు నీచుడైన మహిషాసురుడి యొక్క సైనికుడు దూత. అటువంటి వాడు అమ్మవారిని చూడగానే నమస్కరించాడంటే హృదయంబనేరుచు ఎదిరి ప్రాభవంబు ఏర్పరింప, ఎదుటివాడి గొప్పతనం చెప్పకుండా చెబుతుంది మన మనస్సు. మన మనస్సుకి ఆ శక్తి ఉంది. ఈవిడ చాలా శక్తివంతురాలు, టక్కన దండం పెట్టింది. దాంతో వాడు తెలియకుండానే చేతులు తోడించి నమస్కరించాడు. అప్పుడు ఆవిడ చెయ్యెత్తి వాడిని ఆశీర్వదించింది. ఎవడవరా నువ్వు ఎందుకు వచ్చావండి? దేవి నీ దగ్గరకు వచ్చాక ఏం మాట్లాడాలో తెలియటం లేదు, నాలుక తడబడుతోంది, గుండెకి దడపుడుతోంది, అయినా చెబుతున్నాను విను. ఒక మహావీరుడైన మహిషుడని పేరు కలిగిన రాక్షసరాజు ఉన్నాడు. అతడి సర్వప్రపంచానికి ప్రస్తుతం ఇంద్రుడు. ఆయన దగ్గర శృంగార వీర రసాలన్నీ ఉన్నాయి. ఆయన చాలా కాలం నుంచి సమస్త లోకాలు పాలిస్తున్నాడు, పెళ్ళి మాత్రం చేసుకోలేదు ఇంతవరకు. ఈనాటికి నాకెందుకో నేను చూస్తే ఆయనకి పెళ్ళి అవ్వకపోవడానికి కారణం ఏదో ఉందని అనిపించింది. నీలాంటి సుందరి దొరక్క ఏదో అప్సరసలతో కాలక్షేపం చేస్తున్నాడు వాడు. ఇప్పుడు నీవు అతిలోక సుందరివి కనబడ్డావు, వాడు జగదేక వీరుడు, నువ్వు అతిలోక సుందరివి, మీ ఇద్దరికి పెళ్ళైతే బాగుంటుంది అనిపిస్తోంది, అందుకే నేను నీ దగ్గరకు వచ్చి సాహసించి మాట్లాడుతున్నాను. దేవతలు పంపగా వచ్చావా, నీ అంతటా నువ్వు వచ్చావా, నీకెవరన్నా భర్త ఉన్నారా, ఉంటే చెప్పు, నీ భర్త ఎవడన్నా ఉంటే వాడు అంతం చూడమని చెబుతాను మా వాడికి, నీ భర్తను చంపేసి నేను పట్టుకుపోతాడు మా వాడు, ఏమంటావు అనగానే అప్పుడు ఆవిడ పకపకనవి, ఒరే మూర్ఖుడా, నా భర్త ఎవరో నేనెవరో నీకు అంత తేలిగ్గా తెలియదు, కానీ దేవతలు మాత్రం నన్ను పంపించారు. ఏమని, ఈ భూలోకంలో మహిషాసురుడు అని దుర్మార్గుడు ఉన్నాడు, వాడు దున్నపోతూ వాడి కొమ్ములు ఉన్నాయి, ఆ కొమ్ములు విరిచి వాడి మెడ నరికి ఆ రక్తంతో మమ్మల్ని ఆనంద పెట్టమ్మా అని దేవతలు పంపారు. నేను దేవతల మాతని, దుష్ట మహిషాసురుడిని చంపడానికి వచ్చాను, నువ్వేమో మహిషాసురుడిని పెళ్లి చేసుకోమంటున్నావు. పెళ్లి చేసుకోవాలో, వాడు మళ్ళీ లేవకుండా చెయ్యాలో నేను చూసుకుంటాను, వాడిని నా దగ్గరికి పంపించు. నేను వాడిని చంపడానికి వచ్చాను కానీ శృంగారానికి రాలేదనగానే వాడు వణికిపోతూ ఆవిడతో మాట్లాడడానికి జడిసి దండం పెట్టి మహావేగంగా మహిషాసురుడి దగ్గరకు వచ్చి, మహిష మహారాజా, నేను ఒక సుందరీమణిని చూచాను, అటువంటి అందం ఎక్కడా లేదు, కానీ అందం వెనకాతల ఆవిడ క్రోధం తాచుపాములో కనపడుతోంది. విషంతో కూడిన తాచుపాము పడగ మీద మణి మనకు ఉపయోగపడదు. అలాగే ఆవిడ అందగత్తే, కానీ ఆవిడ క్రోధం చూస్తే రాక్షసిలో ఉంది. ఏకకాలంలో ఇటు సౌందర్యం ఇటు రాక్షసత్వం ఉన్నాయి. ఆవిడ నిన్ను చంపడానికి వచ్చిందిట, దేవతల తల్లిట, కానీ ఎందుకు నువ్వు తలుచుకుంటే ఆవిడ్ని బొట్లో వేసుకోగలవేమో అనిపిస్తుంది. నువ్వా వీరుడివి, అసహాయ సూర్యుడివి, వరాలు కలిగిన వాడివి, ఆవిడ కూడా పరాక్రమవంతురాలు, మంచి అందంగా ఉంది, ఆవిడ బంగారపు రంగులో ఉంది, ముఖం తెల్లగా ఉంది, పెదవులు ఎర్రగా ఉన్నాయి. ఇక నువ్వు కాటుక కొండలో ఉంటావు, ఈ కొండకి ఆవిడ అండగా ఉంటే మాకు పండగ అనగానే వీడు ఆశ్చర్యపోయి, అంత అందగత్తే భయంకరంగా ఉండడం ఏమిటో అని తన ప్రధానమంత్రిని పిలిచాడు. ప్రధాని, వీడేదో లొడా లొడా మాట్లాడాడు, అది నాకు సరిగ్గా అర్థం కాలేదు. ఆ వచ్చినవిడు ఎవరో తెలుసుకుని, వీనుంటే పెళ్లి సంబంధం కుదరచకూడదు, నువ్వు పెళ్లి లేక చాలా బాధపడుతున్నాను, బాగుంటే ఆవిడ సౌందర్యం నచ్చితే, మాటలు నచ్చితే పెళ్లికి ఆవిడ చేతిలో కిళ్ళి అంటే తాంబూలం ఇచ్చేసి వచ్చాయి అన్నాడు. అనగానే ప్రధానమంత్రి గారు ఒకరిద్దరు భటుల్ని వెంట పెట్టుకుని అరటిపళ్ళు మొదలైనవి పుచ్చుకుని, ఎందుకంటే అందగత్తెల దగ్గరికి వెళ్ళేటప్పుడు మాంసంతో పెడితే బాగుండదు, సాధారణంగా రాక్షసులు ఎవరికైనా తాంబూలం ఇచ్చేటప్పుడు తమలపాకుల్లో ఎంత మాంసం పెడతారు, గొడ్డు మాంసం, కానీ వీడు అలా కాకుండా పళ్ళు మొదలైనవి తీసుకుని అమ్మవారి దగ్గరికి వెళ్ళాడు. అమ్మను చూడగానే వాడికి తెలియకుండానే భక్తి ఏర్పడిందిట. ఇక్కడ చెప్పారు, దూరం నుంచే వినయ అవనత, వినయంతో వంగి నమస్కరించేటండి వాడు. అమ్మవారి శక్తిని చూడగానే వాడు తెలియకుండానే నమస్కారం చేశాడు, అది కూడా వినయంతో సాష్టాంగ పడిపోయాట. మంత్రి మధురయ గిర శ్లక్షణం, మృదువైన మాటలతో మధురమైన మాటలతో ఇలా అన్నాడు, వ్యక్తిని బట్టి వాడి సంస్కారం మారుతుంది. ఒక మహాశక్తివంతురాలైన జగదమ్మను చూడగానే క్రూరుడు కూడా మృదువుగా మాట్లాడడం మొదలెట్టాడు. అగ్నిని చల్లార్చగలదు, మంచుని కరగొట్టగలదు, బండరాయిని మృదువుగా చేయగలదు, ఎటువంటి వస్తువునైనా మార్చగలదు. అందుకే అలా మార్చే శక్తికి జగన్మాత ప్రకృతి అని పేరు. ఈ క్రూరుడు అలా మృదువుగా మాట్లాడాట. ఏమన్నాడు, కాశిత్వం మధురాలాపే కిమత్ర ఆగమనం కృతం పృచ్ఛతి త్వాం మహాభాగే మన్ముఖేన మమ ప్రభుః. మాకు రాజు ఉన్నాడు, ఆయన మహిషుడు అని పేరు కలిగిన వాడు, నీకు తెలియదేమోలే, ఇప్పుడు సమస్త లోకాలకే అధిపతి వాడు, ఆయన నా ద్వారా నిన్ను ప్రశ్నించమన్నాడు. ఇప్పుడు నేను మాట్లాడుతున్న మాటలన్నీ నా నోట్లో చూస్తున్నాయి, కానీ ఆ మాటలన్నీ మా రాజుగారివి. ఆయన ఏమన్నాడు, సుందరి నీవెవరవు, చాలా అందంగా మాట్లాడతావట, నీ దగ్గర పరాక్రమం ఉందిట, నీవు ఎందుకు వచ్చావో తెలుసుకోవడానికి మా మంత్రిని పంపాను. నేను సమస్త లోకేశ్వరుణ్ణి, బ్రహ్మచారిగా ఉన్నాను, అంటే వాడి ఉద్దేశం అవివాహితుడని, నేను పెళ్లి చేసుకోలేదు, నీకు కూడా పెళ్లి కాలేదేమో అనిపిస్తోంది, అయినా మా రాక్షసులకి అది లెక్కలేదు, ఉన్న తాళి తీసి అవతల బారి నేను నా దగ్గరికి తీసుకొస్తాను, వివాహం చేసుకుంటాను, నాకు వసురాలివై నాతో కలిసి ఈ సమస్త లోకాలకి ఏలిక కావాలని నా కోరిక, ఇది మా రాజుగారి యొక్క మాట, ఆయన వదులు నేను చెప్పాను అన్నాడు వాడు. అనగానే ఆవిడేమంది, మంత్రివర్య నేనెవరిని అని అడిగే ముందు, అవునా, సమాధానం చెబుతున్నాను, సురాణాం వై జననీం విద్యమాంకిల మహాలక్ష్మీమితి ఖ్యాతాం సర్వదైత్య నిషూదిని, నేను దేవతలకి తల్లిని అని నువ్వు గ్రహించు. నేనేమీ సంబంధం లేని బ్రహ్మచారిణిని కాదు, నా శరీరమును రెండుగా చేసుకుని కామేశ్వరి కామేశ్వరుడనే పేరుతో విహరిస్తాను, నేనే ఒక్కదాన్నే, కానీ ఒక్కొక్కప్పుడు కామేశ్వరుడు కామేశ్వరిగా ఉంటాను, ఒక్కొక్కప్పుడు నేను శక్తి స్వరూపిణిగా ఉంటాను, గుణములతో ఉంటాను, గుణములు లేకుండా ఉంటాను, సకల దేవతలకి తల్లిని, నన్ను ఇప్పుడు ప్రస్తుతం మాత్రం మహాలక్ష్మి అంటారు. ఈ రూపముతో రాక్షసుల్ని సర్వనాశనం చెయ్యడానికి దేవతలు ప్రార్థించగా వచ్చాను, నీ రాజు దగ్గరికి వెళ్ళి చెప్పు. ఓరి మహిష, నువ్వు వరాలతో చేయకూడని పనులు చాలా చేసావు, ఎన్ని చేసినా నిన్ను నేను క్షమిస్తాను. ఎప్పుడు నువ్వు ఈ రాజ్యం దేవతలకిచ్చి పాతాళానికి పోతే ఇంకో 10 కాలాలు బతుకుతావు, కాదు కూడదన్నావా నీ అంతం చూస్తాను అని నేను చెప్పానని వాడికి చెప్పు అనగానే మంత్రి తెల్లబోయి, అమ్మా నేను వినయంగా నమస్కరించానని అమాయకుండా అనుకుంటున్నావేమో, అసలు విషయం చెబుతావేమో, మా రాజుగారి గురించి ఇంకా నీకు తెలియదు, వాడి దెబ్బకి త్రిమూర్తులే దడిసి దండం పెట్టి పారిపోయారు, ఆయన అవధ్యుడు, ఎవరినైనా చంపగలుగుతాడు, అటువంటిది ఇంత సుందరివి కేవలం ఒక్క సింహం మీద ఎక్కువచ్చి ఏదో 18 చేతులు ధరించి 4 ఆయుధాలు పుచ్చుకున్నంత మాత్రం చేత వాడితో యుద్ధం చేయగలవా, మా వాడికి సైన్యం ఉంది, వరాలు ఉన్నాయి, బలం ఉంది, ఇన్నున్నవాడితో ఏకాకినివైన నువ్వే యుద్ధం చేస్తావు, ఇలా యుద్ధం చేయడం బాగుండదు, ఏకాకిని పునర్బాల, ఇక్కడ వాడు అన్నమాట ఏమిటో తెలుసా, నువ్వు ఒంటరి దానివి, పైగా చిన్నపిల్లవి, ఇంకా నీ వయసు చూస్తే స్వీట్ 16 లా కనపడుతున్నావు, ప్రారంధ యౌవన మృదువు, ఇప్పుడిప్పుడే యౌవనంలోకి అడుగు పెట్టినట్టుగా కనపడుతున్నావు, కోమలంగా ఉన్నాయి నీ చేతులు, నువ్వేం యుద్ధం చేస్తావాయ్? కాబట్టి అనవసరంగా యుద్ధం అనకు, మా వాణ్ణి వివాహం చేసుకుంటే మీ ఇద్దరి దాంపత్యం ముచ్చటగా ఉంటుంది, నల్లగా ఉన్న ఆయనకి ఎర్రగా ఉన్న నువ్వు ముద్దుగా ముచ్చటగా ఉంటావు అనగానే ఆవిడ నవ్వి, నిజమేనోయ్, నాకు మాత్రం మంచి వీరుడు దొరికితే పెళ్లి చేసుకోవాలని ఉండదా, కానీ ఏం చేయను, కామేశ్వరుడు ఒక్కడే నన్ను భరించగలడు, మీ వాడికి కూడా కామం ఉండేవాడు కామేశ్వరుడు అనుకుంటే ఒక్క పని చేయమను, నేను ఒక శపథం చేశాను, యుద్ధంలో నన్ను ఓడించిన వాడి మెడలో దండ వేస్తాను అని ఆ దండ పద్మాకర్ గారి పక్కనే పెట్టాను, వాడు వచ్చి నన్ను యుద్ధంలో ఓడిస్తే ఆయన చేతిలో ఉన్న దండ వాడి మెడలో వేస్తాను, ఒకవేళ యుద్ధంలో వాడు నా చేతిలో ఓడిపోతే వాడి తలకాయ నరికి ఆ పుర్రిని నా కాలి కింద పెట్టుకుంటాను. వాడు యుద్ధం చేసి ఓడించాడా వాడికి నాతో వివాహం అవుతుంది, లేదా మృత్యుదేవతతో వివాహం అవుతుంది, చెప్పి వాడిని ఇక్కడికి తీసుకురా, ఇంకొక మాట మాట్లాడితే సోలంతో పోటు పొడుస్తాను అనగానే మంత్రి ఒక్క దెబ్బ గదగద వణికిపోయి పరుగు పరుగున మహారాజు గారి దగ్గరకు వచ్చి, మహారాజా మీ ఇద్దరికి పెళ్ళి అయ్యేటట్లేదు బాబోయ్, మళ్ళీ అసలు మీ మొహం చూస్తాననుకోలేదు, ఆ సుందరీమణి సామాన్యురాలు కాదు, ఆవిడ చూడగానే భయం కలుగుతోంది, సంతోషము కలుగుతోంది, నమస్కరించబుద్ధిస్తోంది, మాట్లాడుతూ ఉంటే విచిత్రంగా ఉంది, ఎందుకైనా మంచిదని పారిపోయి వచ్చాను, ఆవిడ యుద్ధంలో ఓడించిన వాడిని పెళ్లి చేసుకుంటుంది తర్వాత నీ ఇష్టం అన్నాడు. అప్పుడు మహిషుడు మంత్రులందరినీ కూర్చోబెట్టి సేనాధిపతులను కూర్చోబెట్టి, స్త్రీ ఏమిటి, నాతో యుద్ధం చేయటం ఏమిటి, తనని ఓడించిన వాడిని పెళ్లి చేసుకుంటానని శపథం చేయటం ఏమిటి, ఇది విచిత్రంగా ఉంది, ఇప్పుడు మన కర్తవ్యం ఏమిటి అన్నట్ట. అప్పుడు విరూపాక్షుడు అన్నవాడు, మహారాజా ఏమిటి వెర్రి, ఎక్కడో ఒక అమాయకురాలు ఎవరి గురించి తెలియక సరిగ్గా నీ గురించి తెలియక యుద్ధం చేస్తానంది, యుద్ధం చేస్తానంటే అంతమాత్రానికి మనం లొంగిపోతామా, కొంతమంది ఆడవాళ్ళకి తామేమిటో తమ బలమేమిటో తెలియదు, అందరితో యుద్ధం చేయగలం మాకు ఓపిక ఉందనుకుంటారు, ఇంకొకసారి మనం మన తామురుణ్ణి దూతగా పంపుదాం, తామురుడు సామాన్యుడా, ధనాధ్యక్షుడు, వీరుడు, ఇతన్ని దూతగా పంపు, ఇతని మాట కూడా వినకపోతే అప్పుడు చూసుకుందాం అనగానే మహిషుడు తామురుణ్ణి దూతగా పంపాడు. ఆ తామురుణ్ణి చూడగానే అమ్మవారు, ఒరే మూర్ఖుడా, మీ రాజుగారు యుద్ధమునకు రావలసిందే, నేను ఎవరిని వరించను అని ఒక్కసారి వికటాట్టహాసం చేసిందిట. ఆ అట్టహాసానికే తామురుడు గుండె బేదారెత్తి పారిపోయాడు, బేదారెత్తి బదారిన పడ్డాడు వాడు. మహారాజా ఈ స్త్రీ లొంగేలేటట్టు లేదన్నట్ట. అప్పుడు ఇంక లాభం లేదు, యుద్ధానికి పంపడమే మంచిదనుకుని మహిషాసురుడు ముందుగా దుర్ముఖుణ్ణి భాష్కలుడు ఇద్దరిని యుద్ధానికి పంపాడు. ఈ ఇద్దరు మహావీరులు, దుర్ముఖుడు భాష్కలుడు అక్షౌహిణి రాక్షస సైన్యంతో అమ్మవారి దగ్గరకు వచ్చారు. ఘోర యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ముందుగా దుర్ధరుడు అనేటటువంటి వాడిని నరికి పారేశాడు, అమ్మవారు నరికింది, ఆ తర్వాత దుర్ముఖుణ్ణి చంపింది, ఆపై చిట్ట చివరగా భాష్కలుణ్ణి వధించింది. ఈ దెబ్బకి భాష్కలుడు చావగానే హతశేషులు ఉంటారుగా, చావగా మిగిలిన మహిషాసురుడు యొక్క సైనికులు వాళ్ళు వణికిపోతూ మహారాజు దగ్గరకు వచ్చి, మహారాజా నువ్వు పంపిన వీరుల్లో దుర్ముఖుడు భాష్కలుడు నశించారు, వాళ్ళకి సహాయకుడిగా ఉండే దుర్ధరుడు అనేవాడు తెచ్చాడు, ఇక మేము కొద్ది మంది మిగిలాం, పారిపోయి వచ్చాము, నీకు వార్త చెప్పడానికి ఎటు చెట్టుపోయి నీకు కబురు మొయ్యాలి కనుక మేము వెనకాతలు ఉండి ఇలా కత్తి పుచ్చుకుని యుద్ధం చేసినట్టు నటించాం, ఆ బాణాలు తగలకుండా దూరంగా ఉండి మన వాళ్ళు చావగానే మేము పరిగెత్తుకొచ్చామన్నారట. యుద్ధంలో ఎప్పుడు అలా కొంతమంది ఉంటారుండే, వాళ్ళు ఎప్పుడు చివరిని పుచ్చుకుని ఇలా కత్తి పుచ్చుకుని ఇలా నటిస్తారు, వీలుంటే పారిపోతారు. ఇప్పుడు ఈ విషయం విన్నటువంటి పరమధర్మార్గుడు మహిషాసురుడు ఈసారి తాంగురుణ్ణి చిక్షురుణ్ణి పంపాడు, మీరు వెళ్ళండి అన్నట్ట. వీళ్ళు కూడా మహాసైన్యంతో యుద్ధానికి వెళ్ళారు. 2.5 గడియల కాలం చిక్షురుడు తామురుడు కూడా అమ్మవారితో ఘోర యుద్ధం చేశారు. అందులో ముందు తామురుణ్ణి కత్తితో తల నరికి చంపింది, చిక్షురుణ్ణి సోలంతో పొడిచి చంపింది. ఈ ఇద్దరూ చావగానే ఈసారి అశిలోముడు బిడాలుడు అనేవాళ్ళని పంపాడు, వీళ్ళను కూడా అమ్మవారు నిమేష మాత్రంలో సంహరించింది. చిట్ట చివరికి మహిషాసురుడికి ఎవరినో పంపడం అనవసరం, నేనే స్వయంగా యుద్ధానికి వెడదాం అనుకున్నట్ట. వాడే చివరగా యుద్ధానికి బయలుదేరాడు. బయలుదేరి తన సైనికుల్ని వెంట పెట్టుకుని భయంకరమైన సింహం మీద పరమసుందరీమణి రూపములో దర్శనమిస్తున్న అమ్మను చూచాడు. వాడికి అసలు మతిపోయింది ఆ రూపాన్ని చూడగానే. ఇటువంటి సుందరీమణి ఈ సుకుమార శరీరిని చేతులు కత్తి పట్టుకుంటే కత్తి దెబ్బకి చెయ్యి కూడా ఎరుపెక్కిపోతున్న కోమలమైన హస్తం కలిగిన ఆవిడ ఎంతమందిని చంపిందా, ఇది నిజమేనా అనుకుని మెల్లిగా దగ్గరకు వచ్చాడు. దేవి, నీ సౌందర్యం ఎక్కడ, నీ యుద్ధం ఎక్కడ, నువ్వు యుద్ధం చేస్తున్నట్టు నాకు అనిపించడం లేదు, అదృశ్య రూపంలో దేవతలు నీ వెనక ఉండి మా వాళ్ళని చంపారేమో అన్న అనుమానం, నిజం చెప్పు, నువ్వే యుద్ధం చేస్తున్నావా, నీవు యుద్ధం చేస్తున్నట్టు నటిస్తూ ఉంటే ఎవరికీ కనపడకుండా త్రిమూర్తులు ఇంద్రుడు మా వాళ్ళని చంపుతున్నారా అనగానే, ఓహరి మూర్ఖుడా, నేను తప్ప ఇక్కడ ఎవరూ లేరు, నేను ఒక్కదాన్నే ఉన్నాను, నాకు సాయం చేసేంత గొప్పవాళ్ళు ఇక్కడ ఎవరూ లేరు, నేనే చంపుతున్నాను అందిట. అప్పుడు వాడు మళ్ళీ తెల్లబోయి, సుందరి, ఇంత పరాక్రమం కలిగిన నీవు అంతే పరాక్రమం కలిగిన నాతో యుద్ధం చేయటం వల్ల లాభం ఉంది, ఇద్దరు బలమైన వాళ్ళు జట్టు కడితే బాగుంటుంది, మనం కనుక ఎలియన్స్ అయిపోతే ఎలక్షన్లో మహానుభావులు కూడా చేయించవచ్చు, మనం కలిసిపోదామా, నువ్వు నన్ను వివాహం చేసుకుంటే సమస్త లోక సౌందర్యం నాకు వశమవుతుంది, నాకు సౌందర్యం వశమైతే ఇన్ని లోకాల సామ్రాజ్యం నీ పాదాల దగ్గర పెడతాను, ఈ సామ్రాజ్యం సంపద నీ కాళ్ళ దగ్గరకు వస్తాయి, నువ్వు నా కాళ్ళ దగ్గరకు వస్తావు అన్నట్టు. అప్పుడు దేవి, నాహం పురుషమిచ్చామి పరమం పురుషం వినా, మూఢుడా, ఎన్నో పర్యాయములు చెప్పాను, మళ్ళీ చెబుతున్నాను విను, నేను పరమ పురుషుణ్ణి తప్ప ఎవరిని వరించను, నేను పరాదేవతని, నన్ను భారీగా స్వీకరించాలంటే నా శక్తి పరమపురుషుడిగా మారాలి, పరమపురుషుణ్ణి కామేశ్వరుడు అంటారు, అప్పుడు నన్ను కామేశ్వరి అంటారు, మేమిద్దరం తప్ప మరొకరెవరూ ఉండరు, మేమిద్దరం కలిస్తే ఒకే శక్తి, కాబట్టి ఈ జీవితంలో నీవు బ్రతికొండగా నన్ను వరించలేవు, అయస్కాంతం ఇనుమును ఆకర్షిస్తుంది, శక్తి శక్తిని ఆకర్షిస్తుంది, మూర్ఖశక్తి నీదు, తమోగుణ శక్తి, ఈ శక్తి నశిస్తుంది, యుద్ధానికి రా లేదా పాతాళానికి పో అన్నది. అప్పుడు వాడు ఏమన్నాడు, వాడు కూడా అమ్మవారికి మంచి హితం చెప్పాడులేండి ఆ విశేష ఘట్టాలతో, మళ్ళీ రేపటి రోజు కార్యక్రమంలో కలుసుకుందాం, అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త.